ಶ್ರೀಮದ್ರಮಣ ಗೋವಿಂದ ಹರಿ ನಮಃ ಪಾರ್ವತೀಪತೈ ನಮ ಹರ ಹರ ಮಹಾದೇವ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಕುಕಾರೋ ಕ್ಷಂಧಕಾರ ಸ್ಯಾತರುಕಾರಸ್ಥ ನಿರೋಧಕ ಅಂಧಕಾರೋ ನಿರೋಧತ್ವಾತ್ ಗುರುರಿತ್ಯಭಿಧೀಯತೆ ಸಿಂಧೂರಾರುಣ ವಿಗ್ರಹಾಂ ತ್ರಿಣಯನಾಂ ಮಾಣಿಕ್ಯ ಮೌಳಿತ್ಪುರ ತಾರಾನಾಯಕ ಶೇಖರಾಂ ಸ್ಮಿತಮುಖೀ ಆಪೀನ ಭಕ್ಸೌರುಕಾಂ ಪಾಣಿಭ್ಯಾ ಮಣಿಪೂರ್ಣ ರಕ್ತಚಷಕಂ ರಕ್ತೋತ್ಪಲಂ ಬಿಭ್ರತೀಂ ಸೌಮ್ಯಾಂ ರತ್ನಘಟಸ್ಥ ರಕ್ತಚರಣಾಂ ಧ್ಯಾಯೇತ್ ಪರಮಂಬಿಕಾಂ ಮಾಣಿಕ್ಷವೀಣಾಮಪಲಾಲಯಂತೀಂ ಮದಾಲಸಾಂ ಮಂಜುಳವಾಗ್ವಿಲಾಸಾಂ ಮಹೇಂದ್ರಣೇ ಲಜ್ಜಿತಿ ಕೋಮಲಾಂಗೀ ಮಾತಂಗಕನ್ಯಾಂ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ ಚತುರ್ಭುಜೇ ಚಂದ್ರಕಳಾವತಂಸೇ ಕುಚೋನ್ನತೆ ಕುಂಕುಮರಾಗಸೋಣೇ ಪುಂಡ್ರೇಕ್ಷುಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಹಸ್ತೇ ನಮಸ್ತೆ ಜಗದೇಕಮಾತಕ ಶುಕ್ಲಾಂ ಬ್ರಹ್ಮವಿಚಾರಸಾರ ಪರಮಾಂ ಆದ್ಯಾಂ ಜಗದ್ವ್ಯಾಪಿನೀ ವೀಣಾ ಪುಸ್ತಕಧಾರಿಣೀ ಅಭಯದಾಂ ಜಡ್ಯಾಂಗ ಕಾರಾಪಕಾಂ ಹಸ್ತೇ ಸ್ಫಟಿಕಮಾಲಿಕಾಂ ವಿದಧತೀಂ ಪದ್ಮಾಸನೆ ಸಂಸ್ಥಿತಾಂ ವಂದೇ ತಾಂ ಪರಮೇಶ್ವರೀಂ ಭಗವತೀಂ ಬುದ್ಧಿಪ್ರದಾಂ ಶಾರದಾಂ ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮಪ್ರಭ ಅವಿಘ್ನಂ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ ಸತ್ಯಜ್ಞಾನ ಸುಖಸ್ವರೂಪಮಲಂ ಕ್ಷೀರಾಬ್ಧಿ ಮಧ್ಯಸ್ಥಿತಂ ಯೋಗಾರೂಢಮತಿ ಪ್ರಸನ್ನವದನಂ ಭೂಷಾ ಸಹಸ್ರೋಜ್ವಲಂ ತ್ರ್ಯಕ್ಷಂ ಚಕ್ರಪಿನಾಕಸಾಭಯವರಾನ್ ಬಿಭ್ರಾಣಮರ್ಕಚ್ಛವಿಂ ಛತ್ರೀಭೂತ ಫಣೀಂದ್ರಮಿಂದುಧವಳಂ ಲಕ್ಷ್ಮೀಂದುಸಿಂಹಂ ಭಜೇ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯ ಮುದೀರಯೇತು ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ ಪ್ರಹ್ಲಾದ ನಾರದ ಪರಾಶರ ಪುಂಡರೀಕ ವ್ಯಾಸಾಂಬರೀಶ ಸುಖಶೌನಕ ಭೀಷ್ಮ ದಾರ್ಭ್ಯಾನ್ ರುಕ್ಮಾಂಗದಾರ್ಜುನ ವಸಿಷ್ಠ ವಿಭೀಷಣಾದೀನ್ ಪುಣ್ಯಾನಿಮಾನ್ ಪರಮ ಭಾಗವತ ಸ್ಮರ ಸ್ಮರ ಶ್ರೀಮದ್ರಮಣ ಗೋವಿಂದ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ನಮಃ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶ್ರೀಮಾತಾ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞೀ ಕೀ ಜೈ ಪರಮೇಶ್ವರಿ ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪುಲ್ಲರ ಶ್ರೀ ಪರಂಬಾ ಪರದೇವತಾ ಮಹಾರಾಜ್ಞಿ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಪ್ರತಾಪ ಭಾರತಿ ಪರಾಭಟ್ಟಾರಿಕಾ ದಿವ್ಯ ಸ್ವರೂಪವಿನಟುವಂಟ ಯಾಕ ಸದ್ಗುರುವಲ ದಿವ್ಯಚರಣಮಲಕು ಸವಿನಯ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಮಲು ಅಲಾಗೇ ಸಭ ಕೂಡ ಸವಿನಯ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಮಲು ಸದಾ ಅರ್ಪಿಸಿಕೊಂಡೂ ಮಹಾಮಂಗಳವೈನಟುವಂಟ ಯಾಕ ಮಹಾಮಂಗಳ ರೂಪವೈನಟುವಂಟ ಯಾಕ ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹ ಲಕ್ಷಾತ್ಮಕ ವಿಶಿಷ್ಟ ವೈಭವ ಆನಂದ ಸನಾತನ ಸಂಪ್ರದಾಯಬದ್ಧಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಇಲಾಂಟಿ ಯೊಕ್ಕ ನಾಲ್ಕು మంచి మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి యొక్క పూజ్యులైన మహాభక్తులు పెద్దలు అందరికి కూడా ప్రత్యేక నమస్కారములు తెలియజేస్తూ యథాశక్తిగా ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తమరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. నిన్న చెప్పినటువంటి యొక్క ప్రవచనంలో మంగళాంతంగా అంటే చివరి సమయంలో నాలుగు మాటలు చెప్పుకున్నాం మనం. ఏమిటి అంటే నారద మహర్షి గారని వ్యాస మహర్షి వారు ఓ నదీ తీరంలో సహజంగా వెళ్తున్నప్పుడు ఏకామూర్తి త్రయోదేవాహ ఒకే మూర్తి శక్తి కలిగినటువంటి యొక్క వస్తుతత్వమైన దేవతకి మూడు రకాల కారణాలతో బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఈశ్వరుడు దేవుడు అనిచేటువంటి కారణాలు ఏమిటి, ఇలాగ చెప్పినటువంటి కారణాల్లో ఏదైనా ప్రస్తుత కాలంలో రాబోయే కలియుగంలో 28వ మహాయుగంలో రాబోయే జనానికి ఉపయోగించి అర్థమయ్యి అనుభవంలో అజ్ఞానములు దూరం చేసి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏమిటి, ఎందుకంటే మీరు బ్రహ్మ మానస పుత్రులు గనక, మీరు సర్వం తెలిసిన వాళ్ళు గనక, బ్రహ్మ కారణంగా జ్ఞానం కారణంగా లోకాన్ని పుణ్యాత్ములు చేయడానికి పుట్టారు కనుక తమరిని ఆశ్రయిస్తున్నానన్నారు వ్యాసుల వారు. అంటే వ్యాసుల వారికి మరి ఇంతకుముందు ఏమీ తెలియదా అని మనం ప్రశ్నించుకుంటే తెలిసిన వాళ్ళకు కూడా సందేహాలు వస్తాయిగా. తెలియటం అంటే అనంత వై వేదాహ, వేదములు అంటే మంత్రములు, నాలుగు వేదముల పేర్లే మనం చెప్పుకుంటాం. వేదముల కారణం, వేదముల మహిమ, వేదముల చరిత్ర, వేదముల యుగం, వేదముల స్థితి, వేదములతో కూడిన ఉపదేశాలు, వేదములతో కూడినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఇవన్నీ కూడా యుగధర్మం ప్రకారంగా, కాలధర్మం ప్రకారంగా, సాంఘిక ధర్మం ప్రకారంగా, మన జీవితంలో ఉండబడే గ్రహం యొక్క స్థితిగతుల ప్రకారంగా, మనం చేస్తున్న విశేష సుకర్మలు దుష్కర్మల ప్రకారంగా, మనకు ఉండబడేటువంటి యొక్క మనస్సు ప్రకారంగా, మన జీవితంలో ఉండే అవకాశ ప్రకారంగా, కాలం ప్రకారంగా, ఇవన్నీ కూడా మనకు రకరకాలతో కూడినటువంటి ఫలితాలు ఇస్తాయి. దీనిలో తేల్చి చెప్పారు రెండు మాటల్లో మంచి చెడు. ఈ మంచి చెడు అనబడేటువంటి వాళ్ళు ఎవరైనా మంచి కావాలని కోరుకోవడం లోక సహజం, కానీ రెండవ మాట ఎవరు కోరుకోరు. ఎందుకంటే కోరుకోకపోయినా ఎప్పుడో దురదృష్టం ఎవరికైనా జీవులకి, ఒక భూలోకంలోనూ 184 లక్షల జీవరాశులు ఉన్నాయని తెలుసుకుంటున్నాం మనం, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం, తెలియని వాళ్ళకి చెప్తూ ఉన్నాం. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు అంటే పురుగులు, అండజములు, పిండజములు, స్వేదజములు, వృక్షములు, బీజములు, ప్రకృతములు, ప్రాకృతములు అంటే శారీరక సంబంధంగా కలిగే సంతానం, దైవానుగ్రహముల సంతానం, వంశీకులు గతించిన తర్వాత వాళ్ళు సంతోషిస్తే వంశవృద్ధి కొరకు కలిగే ధర్మ సంతానం, మహారాజు యోగం బాగుండి పుత్రకామేష్టి యాగం చేస్తే యజ్ఞపాయసం ఇస్తే కలిగే సంతానం, సరే ఏదో సుకృత విశేశంగా దీక్షగా వ్రతం చేస్తే ఆ చంద్రమౌళీశ్వర స్వామిని, శారదామ్మవారిని, శ్రీవారి దివ్యచరణాలు నమ్ముకున్న వాళ్ళకి సంతానం. హరిప్రసాద్ గారు నిన్న చెప్పినట్టుగా అది సామాన్యమైన మాట కాదు, ఆ మాట రాత్రి నిద్ర కూడా పట్ల నాకు, అబ్బాయికి ఫలానా పేరు పెట్టన్నారు. అబ్బాయి పుడతాడంటే గొప్ప, అబ్బాయి వాళ్ళని పేరు పెట్టంటే ఇంకా మరి దాని వెనక ఎంత ఉందో ఏం చెప్తాం మనం, మనం ఎంత వాళ్ళని చెప్పడానికి ఎంత వాళ్ళం అండి. దాని గురించి ఆలోచిస్తే అసలు సమాధానం ఏమొస్తుంది? పెద్దలు పెద్దలే, పూజలు పూజలే, బంగారం బంగారమే, కంచు కంచే, ఇత్తడి ఇత్తడే. అయితే ఏమండి ఎల్లకాలం, మరి ఎల్లకాలం మనం అట్లా ఉండమని చెప్పడంలా, మనం కూడా అలాంటి యొక్క భక్తితో జ్ఞానంతో అట్లాంటి విరాగ స్థితితో కూడినటువంటి యొక్క వేదాంతపరమైన జీవనం చేసినప్పుడు అసలు కష్ట నష్టాలు, సుఖము, మంచి చెడ్డు, తన మన విచక్షణ ఇంకేముంటుందండి. ఇప్పుడు శరీరం మీద భ్రాంతి ఉన్నాళ్ళు, ఇప్పుడు ఒక ఆయన తిట్టాడు అనుకోండి ఉదాహరణకి, అయితే తిట్టు అనబడేటువంటి దాన్ని తిడితే యువతల వ్యక్తి కోపం ఎందుకు వస్తుంది? తిట్టు శరీరానికి అంటిందా? మనస్సును పట్టుకుందా? జీవుణ్ణి ఆశ్రయించిందా? అడగండి ఎప్పుడైనా అధునాతన కాలంలో, సనాతన కాలంలో, పూర్వకాలంలో, ఇప్పుడు కూడా. తిట్టు అనేది ఏంటి? శ్రవణేంద్రియం గ్రహించింది. భాష స్పష్టంగా ఉండకపోతే భావం సరిగా ఉండదు గనక, భావం సరిగా ఉండకపోతే చిత్తశుద్ధి కలగదు గనక, చిత్తశుద్ధి సరిగా లేకపోతే జీవనం అనుకూలం ఉండదు గనక, జీవనం అనుకూలం లేకపోతే జీవుడు పరమావధి పొందలేడు గనక, జీవుడు పరమావధి పొందలేకపోతే జన్మ ఉపయోగం లేదు గనక, జన్మను పొందకపోతే ఆ సుకర్మ దుష్కర్మలు అనుభవించేవాడు వేరే లేడు గనక, వేరే వ్యక్తి లేనప్పుడు అవి కూడా అమ్మవారికి మనం లేకపోతే పరమేశ్వరుడికి అప్పచెప్పాలి అంటే మానవుడు కర్మయోగాన్ని కూడా పొందవలసిందే. అందుకే మళ్ళీ చెప్తున్నారు, దేవీ భాగవత తత్వం మొత్తం సారం మొత్తం 18,000 శ్లోకాలు మొత్తం 2 వాక్యాలు చెప్పారు. అవశ్యమేవ భోక్తవ్యం శుభాశుభ వివర్జితం. భోక్తవ్యం అంటే తినడం కాదండి, ఇక శబ్దార్థం కాదు. అవశ్యమేవ భోక్తవ్యం అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా, మానవులు అయినటువంటి వాళ్ళు, శరీర భ్రాంతులు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు కర్మఫలములు అనుభవించవలసిందే. కర్మలు 2 రకాలు, 3 రకాలుగా ఒక కారణంగా చెప్పాలి, 2 రకాలు ఒక కారణంగా చెప్పాలి. 3 రకాలు ఏమిటి? జరిగిన జీవితంలో జీవుడు చేసుకున్న కర్మ, జరుగుతున్న జీవితంలో తెలిసి కూడా తెలియకో పొరపాటున శివాలయం ముందు పోతు కూడా ఆ దేవుడికి దండం పెట్టేది ఏంటలే రోజు. శివాలయం ఎక్కడికి పోతుంది? చంద్రమౌళీశ్వర స్వామి ఎక్కడికి పోతారు? శ్రీవారు ఎక్కడికి పోతారు? ఇక్కడే ఉంటారు కదా. రేపు ఎడదానలో ఇవాళ అమావాస్య కదా, ఎందుకులే? రేపు వీలు పడదు, ఆ బజార్ నుంచి వెళ్తాడు, ఇట్లా వీలు పడదు. ఈ 3 సార్లు అనుకుంటాడు, అయ్యో మొన్న నా దండం పెడదాం అనుకున్నాను, సరే చూద్దాంలో ఎప్పుడప్పుడు అక్కడ వెళ్తుందా పెట్టకపోతాం అనుకుంటాడు. ఏ ఇప్పుడు పెట్టేది ఎప్పుడు దండం పెట్టేది ఎప్పుడండి? ఇట్లాంటి లౌకిక ప్రపంచం ఉంటాం దీని. ఇలాగా పరమేశ్వరుని విషయంలో లౌకికం పనికిరాదు, ధార్మిక విషయంలో, దానం విషయంలో, పుణ్యం విషయంలో, కర్మ విషయంలో లౌకికం పనికిరాదు. శుభస్య శీఘ్రం, వివేకానందుడు కూడా అంటాడు, ఇంకా అంతమైనా లోపలికి మనం చెప్పకూడదు. అయితే ఇలాంటి యొక్క ఈ కర్మలు జరిగిన జీవితంలో, జరుగుతున్న జీవితంలో, జరగబోయే జీవితానికి సంబంధం చేసేటువంటి పుణ్యపాపం వల్ల ఈ కర్మల ప్రతిఫలం జీవుడు అనుభవించాలి. అంటే జీవుడు అంటే మానవుడు అంతగా,
దేవుడు కళ్ళకు కనిపించడుగా ఇవి కర్మచక్షువులకు కళ్ళు చూస్తాయంటే కళ్ళు చూస్తాయి నిజం అందరికీ తెలుసు. కొంతవరకే చూస్తాయిగా, ధర్మంలో ధర్మ సూక్ష్మం ఉంది. కొన్నాళ్ళే చూస్తాయిగా, ధర్మంలో ధర్మ సూక్ష్మం ఉంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక కన్ను సామాన్యంగా చూస్తుంది, ఒక సమన్ను అసామాన్యంగా చూస్తుంది. అసలు రెండు కళ్ళు చూడని రోజులు వస్తాయి. అందుకే పైన ఇంకా రెండు కళ్ళు లాంటివి మనం పెట్టుకుంటాం, అంటే కళ్ళ చూడ ఉదాహరణకి. కనుక ఇలాంటి స్థితిలో సంచిత కర్మలు, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు, ఆగామి పూర్వజన్మలో రాబోయేటువంటిది, రాబోయేదానికి ఇప్పుడున్న దానికి సంచితం, మరి ప్రారంధం పూర్వజన్మలో చేసుకున్నదని. ఇవి కాక పరమాత్మని ప్రియంగా పరమేశ్వర ప్రియంగా చేసేటువంటి యొక్క భక్తితో కూడినటువంటి పూజలు కానీ, యజ్ఞములు కానీ, వ్రతములు కానీ, తపస్సులు కానీ, దానములు కానీ, పుణ్యములు కానీ, మంత్రములు కానీ, జపములు కానీ, అనుష్ఠానములు కానీ, లేకపోతే ఏమంటారు వేదాంత బోధలు కానీ, గ్రంథ రచన కానీ, గ్రంథ అవలోకన కానీ, తత్వం తెలుసుకోవడం కానీ, వగైరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆచరించేటప్పుడు కాస్త నిష్కామ కర్మయోగము, కామ్య కర్మయోగము అని రెండు రకాల పేర్లు పెట్టారు దాన్ని. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. బహుశా గీతాశాస్త్రంలో ప్రతిరోజు ఇక్కడ వినిపిస్తున్న మాటలు కొత్త మాటలు ఇక్కడ ఉంటాయండి, ఉన్నవి రెండేగా. కనుక మరి ఆచరించేటువంటి కర్మ మొదటి సూచన ఏమిటి అంటే, అందరూ చెప్పిన సూచన, జగద్గురువులు వారు కానీ, వేదాంత శాస్త్రం కానీ, షడ్దర్శనాలతో కూడినటువంటి యొక్క ఆ వేదములు కానీ, అలాగే పురాతనమైన పురాణములు కానీ, అధునాతనమైనటువంటి యొక్క మంత్రతంత్రయుక్తమైనటువంటి యొక్క విధి విశేషాలకు అధునాతన విద్వాంసులు కానీ చెప్పేది ఏమిటి అంటే, మీరు కామ్యములు అంటే కోరికలు పెట్టుకోకుండా పరమాత్మ ప్రియంగా చేసే కర్మ మొదటిది. మొదటిది అంటే ఇది ఒక స్థాయిలో అన్ని విధాలా పనిచేస్తుంది. అంటే ఏమిటి, పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం. అయితే రెండో చేసేదంతా కూడా అబద్ధమా, అవిధే? అయితే మనం తెలిసి కూడా మరి ఎందుకు, మీరే చెప్తారుగా, పెద్దలే చెప్తారుగా, పండితులు చెప్తారుగా, ఈ సంకల్పాలని చెప్తున్నారుగా, మరి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మరి రోజు వింటున్నాంగా. ఎంత శ్రమపడి ఆ సంకల్పాన్ని, ఎన్ని గ్రంథాలు సేకరించి నిద్ర లేకుండా యజ్ఞంలో చేసేటువంటి సేవలు కూడా పెద్దలకు పక్కన వాళ్ళకి అప్పచెప్పి, ఆయన ఆహారం లేకుండా తోసక సందర్భంలో ప్రయత్నం చేసి ఆ పరమేశ్వరుడికి శ్రీవారికి నమస్కారం చేసుకుని వారి అనుగ్రహంలో వస్తూ వస్తూ బస్సులో రాశానండి ఇది అన్నారు యాదలి గారు. అంటే ఆయన కూడా అబద్ధం చెప్పారులేండి అనొచ్చా మనం. ఏమండి ముఖప్రీతి మాటలు చెప్పారండి అంటే సరిపోతుందా? కనుక ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మన లోకంలో, మన ప్రపంచంలో, మన దేశంలో, మన జీవనంలో, మన మానవత్వంలో, మన కుటుంబాల్లో, మన అనుభవంలో రకరకాలతో కూడినటువంటి సమస్యలు వచ్చినాయి. ప్రస్తుత ప్రపంచం కలియుగంలో అంతా ఏమంటారు చిన్న భిన్నమైంది అంటారు. అంటే ఏమిటి, ఏది చేయకూడదో అది అమల్లో కనిపిస్తుంది, ఏది చేయాలో అది సుదూరంగా కనిపిస్తుంది. దూరం వేరు, సుదూరం వేరు. బాగా దూరం అంటాం, చాలా బాగా దూరం ఉంది అంటాం, సుదూరం అంటారు కొంచెం పురాణ పరిభాషలో. దూరం దూరం అంటే కాస్త మరీ దగ్గర కాకుండా. అయితే ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మానవుడు మీద శాస్త్రములు కానీ, జగద్గురువులు లాంటి మహానుభావులు కానీ, ఇతరమైనటువంటి యొక్క అనాది కాలంలో రాసిన పురాణ వక్తలు కానీ, పురాణ సమితాన్ని అనుగ్రహించినటువంటి సూతాది మహర్షులు కానీ నాలుగు అభ్యంతరాలు చెప్పారు. అల్పాయుస్సు, ఇది మామూలు మాట అండి. వేదం అబద్ధం చెప్పింది అనొచ్చుగా మన వేదం ఏముంది, వేదం ఏముందండి, ఈ గణపతి గారు ఈ మంత్రం చెబితే ఆ గణపతి గారు ఏమయ్యా ఆ మంత్రం పనిచేయట్లేదు, నేను తీసేశాను ఇంకో మంత్రం చెప్పాను అని అనవచ్చు అని ఎవరైనా ఊహిస్తే, అసలు అనటం అనే ఇందాకటి మాటే పొరపాటు, తప్పు అంటాం, తేడాతో కూడిన మాట అంటాం. అయితే వేదం ఎప్పుడూ ఒకే మాట చెప్తోంది, మగపిల్లవాడికి మగపిల్లవాడని అంటాం, కాకపోతే పుత్రుడు అంటాం, లేకపోతే వంశోద్ధారకుడు అంటాం, లేకపోతే చిన్నపిల్లవాడు అంటాం, పెద్దపిల్లవాడు అంటాం. అంతేగాని వాడు రక్త మాంసాలతో కూడినటువంటి ఒక పిండం నుంచి ఉద్భవించిన వాడు అని మనం అంటామా? ఎందుకనకూడదు, ఇప్పుడు చెప్పిన మాటలో అబద్ధం ఏమైనా ఉందా? మూలం అదేగా. అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి యొక్క నానుడి, నానుడి అంటే నానినింది కాదు, పెద్దల అనుభవంలో చూసినటువంటి విషయం చెప్పినప్పుడు, మానవుడై పుట్టినటువంటి వాడు త్యాగాన్ని నేర్చుకోవాలి. అంటే త్యాగం నేర్చుకోవాలంటే ఏమిటి, మనసా వాచా కర్మణ, ఏది చేసినా కూడా పరమాత్మ ప్రతిగా త్యజించాలి. అంటే విడిచిపెట్టడం వదిలిపెట్టడం కాదు, పరమాత్మనికి పరమేశ్వరికి అర్పించాలి. పరంగా ఉండే ఆత్మస్వరూపం వల్ల తమరికి శరీరం, పరమంగా ఉండే ఆత్మస్వరూపం తమరికి జ్ఞానం, పరంగా ఉండే పరమాత్మని క్రియా విశేషం చేత, వారి యొక్క సంకల్ప వికల్పం చేత తమకి కూర్చోడానికి భూమి, తాగడానికి నీళ్లు, ఆస్వాదించడానికి గాలి, అలాగే ప్రశాంతమైనటువంటి యొక్క జీవనం చేయడానికి ఆహార విహార సుఖాలు ఎవరి ద్వారా వచ్చినాయి మనకి?
పృథివ్యప్తేజో వాయురాకాశాత్ భూమి అగ్ని వాయువు జలము ఆకాశము ఎవరిచ్చారు? కాస్తో కొస్తో ఓ ముద్దు పేరు పెట్టారు అందరికీ తెలిసేటట్టుగా. ఏమిటి? భగవంతుడు ఇచ్చాడు. కనుక ఆ ఇచ్చినటువంటి భగవంతుని మీరు ప్రీతిపరమైనటువంటి సేవ చేసినట్లయితే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఇది ఒక మార్గం. ఇక రెండో మార్గం ఏమిటి అంటే, అమ్మాయికి బాగలేదు, పుట్టక పుట్టక 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరం అమ్మాయి పుట్టింది, అమ్మాయి పుట్టిన తర్వాత మహాలక్ష్మి కలిసి వచ్చింది, కనుక మా అమ్మాయికి మనవడు పుడితే 108 కొబ్బరికాయలు కొడతాం, ఇలా అనుకోవటం లోకంలో తప్పు లేదు. కానీ ఇది కామ్యకర్మ అంటారు. అంటే కర్మ లక్షణం గుర్తించుకోవాలని చెప్పే మాటది. కామ్యార్థమై కామ్యం అంటే కోరికలు పెట్టుకుని, మనసులో ఒక అభిలాష పెట్టుకుని, మనసులో కోరిక పెట్టి పరమాత్మని చేతి అంటే 1వ నంబర్ తర్వాత 2వ నంబర్ ఎలాగైతే సంఖ్యాశాస్త్రంలో ఉంటుందో, మొదటి నంబర్కి ప్రాధాన్యత ఉందో, మొదటి నంబర్ లేకపోతే మరి లేదు కదా. ఈ పక్కన 1 నంబర్ పక్కన 0 అనబడేటువంటిది ఎప్పుడైతే పెట్టినప్పుడు 1కి 9 సంఖ్యల విలువ కలుస్తుందో, ఆ 0 అనబడేటువంటిది సంఖ్యాశాస్త్రంలో ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే జ్ఞానం. పక్కన 1 అనబడేటువంటి చేసేటువంటి జీవుడు శరీరానికి చేసే కర్మ, ఇది ప్రత్యక్షమైనటువంటి కర్మతో కూడిన అనుభూతి. నిష్కామ కర్మ, కామ్యకర్మ, పరమాత్మను ప్రీతిగా చేసేటువంటిది, ఏ రకం కోరికలు లేకుండా కోరికలతో చేసేటువంటిది, 2 రకాల కర్మలు ఉన్నాయి. ఇలాంటి యొక్క 2 రకాల కర్మలు కూడా మనకే కాదు, నిన్నటి కథాభాగంలో ప్రవచనం అంతంలో చెప్పినటువంటి యొక్క త్రిగుణ స్వరూపాలు 3 రకాల గుణాలు కలిగినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆ త్రిభువనేశ్వరి దేవి అనుగ్రహించింది. ఎలాగా? బ్రహ్మకు రజోగుణం, విష్ణువుకు సత్వగుణం, అలాగే ఈశ్వరుడికి తమోగుణం. 3 రకాల గుణాలు పేరు పెట్టారు. 3 రకాల గుణాలు శరీరంలో పుట్టుకతో ఉంటాయండి. అవి మెల్లమెల్లగా 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 మేమున్నాం అని బయటపడతాయి వయసు పెరిగే కొద్దీ బయటపడతాయి. అయితే ఇలాగా అలాగే శరీరంలో రోగాలు కూడా ఉంటాయి పుట్టుకతో. సహజంగా వయసు పెరిగే కొద్దీ సాంఘికపరమైనటువంటి యొక్క విధి విశేషాలతో మనం ఆస్వాదించండి, తినేటువంటి ఆహారాన్ని బట్టి విహారాన్ని బట్టి, ఆలోచనను బట్టి, ప్రవర్తనను బట్టి, బుద్ధిని బట్టి, ప్రయత్నాన్ని బట్టి, మన సాంఘికపరమైన అనుకూలాన్ని బట్టి, ఇవన్నీ కూడా క్రమక్రమంగా మనకు అనుభవంలో రకరకాలతో కూడినటువంటి మంచి చెడ్డ అనబడేదని తెలియజేస్తాయి. ఇలాంటి యొక్క మంచి చెడ్డాన పడేటువంటి తెలియజేసేటువంటి మనుషుల్లో విజ్ఞానం లేకపోతే అజ్ఞానంలో మనుషులు ఉంటే, ఓ అమ్మ తమరిని దర్శించి తమరిని పూజించి తమ శక్తిని భావించి తమ రూపాన్ని సేవించేటువంటి యొక్క జీవులు లేకపోతే ప్రపంచం వృధా కదా. మరి ఇప్పుడు మాకు ఆడవాళ్ళ వినవాడికి ఆడవారిని ఇచ్చారు మీరు, ఏదో మీరు ఇచ్చారు, మీ చెవిలో చేపెట్టారు, చెవిలో మంత్రం చెప్పారు, సంతోషం బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు? ఎప్పుడో 10 క్వింటాల్ బంగారం దొరికింది నాకు సంపత్ నగర్లో ఆటో ఎక్కిన తర్వాత మధ్యలో ఎక్కడో. 10 క్వింటాల్ అండి, క్వింటాల్ అని తెలుసుగా 10 బస్తాలు, 50 మానికల బస్తాలు పాత రోజుల్లో మాటలు. ఆ 10 క్వింటాల్ బంగారం నాకు దొరికింది. ఆ ఇంకేముంది, నేను బ్రాహ్మణి, ఇక రేపటి నుంచి కేశవాయస్వాహ. 10 క్వింటాల్ అంటే ఎందుకండి, ఇంకా కేశవాయస్వాహులు దేవుడు? ఇలా అనుకొని సరే దాన్ని పట్టుకెళ్ళాను అనుకోండి, ఆటోవాడి 10 రూపాయలు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టాను, ఏమిటి దాని ఉపయోగం? ఏంటి మర్నాడు ఏమిటి దాని పరిస్థితి? అంటే దానివల్ల నాకు సుఖం వచ్చినట్ట ఇప్పుడు? ఏ 10 క్వింటాల్ అయ్యో ఆ మాట అంటారేంటి? అంటే ఉద్దేశ్యం ఏమిటి? వస్తువుకి వస్తు స్వభావం ఉండగా కూడా వస్తువు యొక్క విలువను అనుభవంలో పెట్టుకోవడం చేతగాకపోతే జీవితం వృధా, ప్రయత్నం వృధా, మనస్సు కూడా సానుకూలంగా పనిచేయటం లేదు అనే అభిప్రాయం మనకు వ్యవహారిక ప్రపంచంలో ఎలా తెలుస్తుందో, అలాగే త్రిభువనేశ్వరీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనబడేటువంటి వాళ్లకు చిన్నతనం నుంచి కూడా మీరు సృష్టి చేయగలరు అనే సంకల్పంతో సృష్టి ఎలా ఉంటుందో చూపించి, మీరు పరిపాలన చేయగలరనే సంకల్పంతో విష్ణులోకం ఎలా ఉంటుందో చూపించి, మీరు లయం చేయగలరు సమాప్తి చేసిన తర్వాత జీవుడు చేసిన పుణ్యం సుకృత దుష్కృత విశేషాలు వల్ల వాళ్ళకి మళ్ళీ జీవితం ఇవ్వగలరు, యమాది యమధర్మరాజుని అలాగే బ్రహ్మదేవుణ్ణి లేకపోతే మహావిష్ణువుని ఒప్పించి అని చెప్పినటువంటి యొక్క విధి విశేషాలతో ఉన్నటువంటి యొక్క ఈ తత్వములు ఏవైతే ఉన్నాయో, ఓ జగదంబ ఇవన్నీ కూడా మాకు అనుభవం కాలేదు అంటున్నారు. ఇప్పుడు మనం విన్నాం ఇవన్నీ మాకు అనుభవంలో లేవంటున్నారు ఎవరు? ఈ యొక్క స్త్రీలను పొందినటువంటి యొక్క స్త్రీ రూపంలో ఉన్నవాళ్ళు. అప్పుడు బ్రహ్మాది దేవతలు అమ్మవారిని గురించి రకరకాల స్తోత్రాలు చేశారు. కనీసం 70-70 శ్లోకాలు ఉన్నాయి ఒక్కొక్క బ్రహ్మదేవుడు. సారాంశం ఏమిటి అంటే, ఆద్యంతములు నీవే. మనం ఏమంటారు, స్వీట్ అండ్ షార్ట్లోకి వెళ్ళిపోదాం, కథాభాగం సాగించాలిగా.
అంటే ప్రపంచంలో దేనికైనా, భాషకైనా, పూజకైనా, మంత్రానికైనా, సృష్టికైనా, ప్రపంచానికైనా, నదికైనా, సముద్రానికైనా, జ్ఞానమునకైనా, కర్మకైనా, తత్వమునకైనా, శాస్త్రమునకైనా, శాసనమునకైనా, ఉపదేశానికైనా ఆది ఎంత నువ్వే. అంటే ఆది ఎంత అంటే మొదలు చివరు కదా గురువు గారు, మధ్యలో ఏం లేదుగా, అంతా ఉళ్ళకి అన్నాడు ఒక ఆయన. మీరేం చెప్పారు ఇప్పుడు? ఆది ఎంత అన్నారు, అంటే ఒకటి నూరు అన్నారు. ఒకటి నూరు అంటే ఒకటి తర్వాత నూరు అనుకుంటున్నాం మేము, మరి మీరే చెప్పారు కదా అని అనుకోకూడదు. తార్కికులు చెప్పారు ఏనాడు, ఆది ద్వారా అంతం వరకు ఉండబడేటువంటి యావత్ ప్రపంచ రూపమైనటువంటి సృష్టి స్థితి కారకమైన విధి విశేషాలతో కూడినటువంటి యొక్క ఆ ప్రకృతి మొత్తం తమరే. అంటే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం. లక్ష్మీ అష్టోత్తరంలో మహాత్రులు ప్రతిరోజు కూడా మన ఇళ్లలో చేసేటువంటి మొట్టమొదటి శుభప్రదమైన వాక్యం ప్రతి వాళ్ళు చేయవచ్చు అండి. లక్ష్మీ అష్టోత్తర నామరూపమైనటువంటి యొక్క అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అయితే అలాంటి సందర్భంలో మరి అట్లాంటి యొక్క స్థితితో కూడినటువంటి జగదంబవు నువ్వు ఏదో మంత్రం చెప్పావు, మంత్రం అని మీరే అన్నారు. ఆ మంత్రం ఎలా ఉపయోగించుకోవాలో, మంత్ర మహిమ ఎలా ఉంటుందో, మంత్రం వల్ల స్వభావం ఏంటో కాస్త మాకు చెప్పమ్మా అని మొట్టమొదట విష్ణువు ప్రార్థించాడు. బ్రహ్మగారు చెప్పాంగా కాస్త. పురాణ సంప్రదాయంలో కూడా మెల్లగా ఉంటుంది తాతగారి యొక్క ప్రవర్తన నడవడి. విష్ణువు ఇప్పుడు ఏవైతే అమ్మవారు అనుగ్రహించారో రెండవ పేరుగా, వారు మాత్రం వీళ్ళ ఇద్దరిలో స్పీడు, ముగ్గురులో మొత్తం మొదలు చివర మినహాయిస్తే ఇద్దరిలో కొంచెం తొందర, అన్నింటిలో ఆలోచన కొంచెం ఫాస్ట్ మైండ్. పరమాత్మను ఎలా వర్ణించకూడదు, ఇతరత్ర మనం లౌకికంగా అంటాం కాదు, అంటే సరి అయినటువంటి క్రమబద్ధమైన ఆలోచన చేసే స్వభావం వీళ్ళ కంటే వారిలో ఉంది. అది జన్మతః ఆ పరమేశ్వర ఇచ్చిన కరుణ. అంతమైనా లోతుగా మనం మాట్లాడటానికి అవకాశాలు లేవు, భావాలు ఉండొచ్చేమో కానీ సభాముఖంగా. తర్వాత ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికీ ఈ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మదేవుడు రెండోసారి బ్రహ్మదేవుడు ప్రార్థించి అడుగుతున్నాడు, అమ్మా వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా, పురాణముల ద్వారా ఈమె త్రిభువనేశ్వరీ దేవి, మూడు భువనాల ఎందు కూడా, మూడు లోకముల ఎందు కూడా, భూర్భువస్వ అనబడేటువంటి యొక్క ఆ మూడు వ్యాహృతుల ఎందు కూడా ఆవరింపబడి, మనసా వాచా కర్మణ రజోగుణ తమోగుణ సత్వగుణముల ద్వారా కూడా ఆవరింపబడదని ఉదాహరణకు చెప్తున్నారే, మరి ఇలా చెప్పగా నీ ఒక్కదానివే త్రిభువనేశ్వరి అమ్మవారి ద్వారా లోకంలో సృష్టి జరుగుతోంది, స్థితి జరుగుతుంది, లయం జరుగుతుందని చెప్పుకోవడంలో ఇబ్బంది ఏముంది? మళ్ళీ పక్కన ఇంకొక ఆయన ఎందుకు పెట్టావు నువ్వు? తెలివైన వాడు ఒకడు జాళ్ళు మంచి పని చేయడానికి, తెలివి తక్కువ వాళ్ళు వేయముందుంటే ప్రయోజనం ఉంది, ఎందుకు పెట్టావు? ఆమె గారు నవ్వుతూ ఉంది, ఓ బ్రహ్మదేవా ఈ అనుమానం మీకు వస్తుందని నాకు తెలుసు, అడిగినప్పుడే చెప్పాలి సమాధానం. ధర్మం తెలిసినా అడగని చెప్పకూడదు, ఏమంటారో మనకు తెలుసు. అడిగిన వాడికి విధిలో పోతే పోతే అయ్యా ఇది ధర్మం, ఇవాళ అమావాస్య అండి, తమరు భోజనం చేయకూడదండి, పితృతర్పణం చేయాలండి, తండ్రి గారు లేకపోతే స్వయంపాకం ఇవ్వాలండి, తర్పణం చేయాలండి అంటే ఏమంటాడు? మనకు తెలిసిపోయింది కదండి, ఏమంటారు? అడిగితే చెప్పాలి ధర్మం, కొనది ఉన్నట్లుగా చెప్పాలి ధర్మం. అయితే ఇలాంటి యొక్క ధర్మం మీరు అడిగినప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, అసలు ఈ సృష్టికి సంబంధించినటువంటి యొక్క సంకల్ప వికల్పము అనబడేటువంటి నా యొక్క చిచ్చక్తిలో నుంచి ఆవరింపబడి మీకు అనుగ్రహింపబడినటువంటి యొక్క ఒక ప్రకృతి తత్వం, అంటే నవగ్రహ లక్షాత్మక మహామంత్ర మహామంగళ యాగం విశ్వ కళ్యాణము ద్వారా సమస్త జీవులకి క్షేమం కలగాలని చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి యొక్క మంత్రధూమం ఏదైతే ఉంటుందో కాలానుగుణ్యంగా ఫ్యాను పైకి లాగినా కూర్చున్న మహానుభావులకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మూడు భాగాలైనా ఆవరిస్తుంది. ఎక్కడికి పోతుంది? గర్తపురి నగరం గుంటూరు నగరంలో నాలుగు వైపులా పోతుంది. ఎందుకే అంటే అందరి క్షేమం మన క్షేమం, అందరిలో మనం కదండి, మనకు వ్యక్తిగతం ఎక్కడుందండి అసలు? అందరిలో మనంగా, మరి వాళ్ళు కూడా పచ్చగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అల్లుకుండా ఉండాలనేగా అందరి గోత్రం పేర్లు అంత శ్రమపడి మనం పెద్దలు సేకరించి ఎంతో బాధ్యతగా ప్రతిరోజు ఆ పరమాత్మకి నివేదిస్తున్నారు, పరమేశ్వరుడికి, నవగ్రహాలకి. కనుక అలాంటి యొక్క ఈ అందరి యొక్క క్షేమం, సర్వేత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాతని సమస్తమైనటువంటి యొక్క జీవుల్లో కూడా ధర్మం వర్ధిల్లాలి, ధర్మాన్ని మీరు సంరక్షణ చేయాలి, ధర్మ ఫలాలు అనుభవించాలి. కనుక బ్రహ్మదేవ నువ్వు సృష్టి చేసి బొమ్మలు చేసి వాళ్ళ దుష్కర్మ సుకర్మ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ముఖాన రెండు మూడు గీతలు రాసి వదిలేసే బాధ్యతే కానీ తర్వాత విషయం నీకు సంబంధం లేదు. నీకు నీ కొంత ఆఫీస్ సెక్షన్లో కొంత భాగమే ఇచ్చాం, నీకు కొంత సెక్షన్ ఇచ్చాం. ఇక రెండవ సెక్షన్కి వస్తే గాలి పోసి బొమ్మలు చేసి తల్లి గర్భము ద్వారా ఉదాహరణకి మానవతా దృక్పథంతో బొమ్మల్ని తయారు చేసి ప్రసవించడం అనే కార్యక్రమం పెట్టి ఆ యొక్క జీవుడు చాటలో పట్టమో లేకపోతే ఇంకో బుట్టలో పట్టమో గుడ్డ మీద పట్టమో చేతిలో పట్టమో వేరేలు ఉన్నాయి కదా. ఉదాహరణకి ఇలాంటి స్థితిని ప్రకృతి పరంగా నువ్వు కలగజేసావు. ఆ తర్వాత మరి వాళ్ళని పోషించి వాళ్ళకు ఆహారం ఇచ్చి వాళ్ళ కూర్చోడానికి వగైరాలు ఇచ్చి వాళ్ళు నివసించడానికి ఇచ్చి వాళ్ళు లేవడానికి కూర్చోడానికి పరిగెత్తడానికి ఉండడానికి తినడానికి చూసుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ఇవ్వడానికి దానానికి మనవడికి మనవరాలకి వ్యాపారానికి ఉద్యోగానికి గుడికి దేవుడికి నవరాత్రాలకి పండితులకి వేదసభలకి మహాయాగాలకి ఇన్ని రకాల మూటలు కట్టాలి కదా. ఆ మూటలు ఇచ్చేటువంటిది ఎవరు? కేవలం మహావిష్ణువు కాదు, ఆ మహావిష్ణువు వెంబడి కూడా పాల మీద మూత లేకపోతే వేడి పాలైనా చలని పాలైనా భగవంతుని కార్యానికి కూడా వ్యవహారికంగా మనం తాగడానికి ఎలా ఉపయోగించవు అని అనుమానపడతామో, దానిలో ఏమైనా పడ్డాయేమో, ఏముందో, దుమ్ము పడదో, ధూళి పడదో, ఎట్లా దేవుడికి ఉపయోగిస్తామని. అలాగే కేవలం విష్ణువు వల్ల ఈ పని కాదు గనక నా శక్తిని రెండవ రూపంలో భాగ్య రూపమైనటువంటి నా శక్తిని అక్కడ అనుగ్రహించాను. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతో అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధని ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే. మేము గృహస్థులం గనక సర్వకామ్యములు మాకు అవసరం గనక ఓ అమ్మ ఓ లక్ష్మీదేవి మాకు నిండైనటువంటి యొక్క చల్లని మనస్సుతో ఐశ్వర్యం ఇవ్వో. వేదాంతులకు ఐశ్వర్యం జ్ఞానం, గృహస్థాశ్రమంలో ఐశ్వర్యం ధనం, పురుషుడికి ఐశ్వర్యం ఆరోగ్యం, స్త్రీకి ఐశ్వర్యం భర్త, అలాగే ఇలాంటి విధి విశేషాలతో ఇచ్చాం. ఇది రెండో ఆ సెక్షన్. ఇక మూడవ సెక్షన్కి వెళితే ప్రతివాడికి వేద మంత్రాలు తెలియవు, ప్రతివాడికి వేద కర్మలు తెలియవు, ప్రతివాడికి అమావాస నియమం తెలియదు, ప్రతివాడికి మహామంగళ కార్యంలో ఓ 100,000 రూపాయలు చందా ఇద్దాం, 10 బస్తాలు బియ్యం పంపిద్దాం, లేకపోతే వచ్చి కళతో చూద్దాం, ఇంటితో సేవ చేద్దాం, లేకపోతే నవగ్రహ సమితిని ఖర్చు పెట్టుకుందాం, లేకపోతే భోజనం పెడదాం, ఇట్లాంటి ఆలోచన రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినా కనీసం చూసి కానీ విని కానీ దానిలో ఏదైనా ప్రయత్నం చేసి కానీ కాస్త మనం ధనాన్ని గనక త్యాగం చేసినట్లయితే బలానా విశ్వ కళ్యాణ హేతువుగా చేసేటువంటి యొక్క శృంగేరి పీఠాధిపతులు జగద్గురువుల వారి ఆశీర్వచనంతో చేసేటువంటి లక్షాత్మక మహా నవగ్రహ యాగ రూపమైనటువంటి ఫలాన్ని నవగ్రహాలు మొత్తం కూడా మనకు అనుకూలంగా ఉన్న ఫలం ఇస్తాయి గనక ఏ గ్రహ అరిష్టస్థానేషు స్థితాః తైస్థైః క్రియమాణ సూచిత ఆగామి దుష్ట అరిష్ట నివృత్తి ద్వారా సకల అపమృత్యు నివారణార్థం మానవ జీవితం చక్కగా 3 పువ్వులు 64 కాయలుగా విలసిల్లడం కోసం, ఆరోగ్యదాయకంగా, ఐశ్వర్యదాయకంగా, జ్ఞానదాయకంగా, సుఖదాయకంగా, ఆనందదాయకంగా ఉండడం కోసం చేసే కర్మ ఏదైతే ఉంటుందో వీటి ఎందు ప్రోత్సహించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఒకవేళ ఈయన రుద్రుడు రౌద్రుడు కోపంలో ఉండి ఆయనేముంది ఈయనేముంది ఆ భక్తుడేముంది ఈ భక్తుడు అని ఎప్పుడైనా పొరపాటున ఊహిస్తాడేమో కాలానుగుణ్యంగా ఈ యొక్క పురుషుడి జాతకం స్త్రీ జాతకం బాగలేక అని అనుకోకుండా, అంటే అట్లా అని అట్లాంటి ఇబ్బంది మానవ లోకాన్ని కలగకుండా ఉండడం కోసం పక్కన పార్వతీదేవిని ఒక అమ్మవారిని పెట్టారు. ఓ నారద, ఓ వ్యాసుల వారు, ఇప్పుడు అర్థమైంది కదా, అంటే మగవాళ్ళు పొరపాటు పడ్డా ఆడవాళ్ళ ధర్మం కొరకు సవరించాలి, ఆడవారు పొరపాటు పడ్డా మగవాడు ధర్మం కొరకు సవరించాలి, మగవాళ్ళు వాళ్ళు ఇద్దరు పొరపాటు పడ్డా పురోహితులు లాంటి యొక్క మహాపండితులు కుల గురువులు సవరించాలి, కుల గురువులు లాంటి వాళ్ళు పండితులు కూడా మామూలుగా పొరపాటు పడ్డా శ్రీవారి దివ్య చరణాలు ఆశ్రయించి వారి శిష్యులుగా మనం చేరినప్పుడు వారి ఆశీస్సుల ద్వారా వారి కరుణా కటాక్షం ద్వారా మన జీవితాలు అనుకూలం అవుతాయి. ఇలాంటి విషయం ఏదైతే ఉదాహరణాత్మకంగా మనం భాగవత తత్వంలో మన స్వీకరించవలసి ఉంటుందో, ఊహించవలసి నమ్మవలసి ఉంటుందో, అలాగా త్రిభువనేశ్వరీ దేవి అమ్మవారు అనబడేటువంటి వారు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వాళ్ళకి ఇట్లాంటి యొక్క స్థితిగతులతో కూడినటువంటి తమ శక్తిని తమ కారణాన్ని ఆ ఒకే మూర్తి 3 రకాల కారణాలతో ఉండడానికి తగినటువంటి హేతువును ప్రకటించారు. ప్రస్తుతం సారాంశంలో నిన్నటి నుంచి ఇవాళ వరకు చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనంలో అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయడం, గాలిపోయటం, అదృష్టం ఏమిటో ముఖాన రాయటం, విష్ణువు పరిపాలన చేయటం, కాస్తో కోస్త ఐశ్వర్యం ఇవ్వడం, శివుడు లయం చేయడం, ఆ చేయబోయేటువంటి కార్యక్రమానికి ఆయన అనుగ్రహం పొందడం, ఇట్లాంటి యొక్క విధి విశేషాలతో మా జీవితం వర్ధిల్లుతుంది. అయితే ఇంకొక విశేషం ఏమిటి అంటే సామాన్య ఇవన్నీ కూడా ఈ సంకల్పాలకి ఆది చివర, అంటే మొదలు చివర నేనే. తర్వాత ఇలాంటి యొక్క ఈ సంకల్పములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనుషుల్లో ఒక 15 కారణాలతో నేను తెలియజేస్తున్నాను. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అని, అంటే మనస్సు జ్ఞానేంద్రియం, బుద్ధి జ్ఞానేంద్రియం, అలాగే ఇక ఉదాహరణకి ఈ శ్రవణం చేసేటువంటి శ్రవణ యంత్రాలు ఇవి మరి కర్మేంద్రియాలు. అంటే మలానా యొక్క మాట ఇప్పుడు మనకు విన్నాం కనుక అందరూ కృష్ణ కృష్ణ అంటే మనం కూడా కృష్ణ కృష్ణ అనాలేను. పనులు చేసేవి ఐదు, పనులు చేయిస్తే బాగుంటుందని చెప్పేటువంటివి ఐదు, వాక్పాణి పాదపాయు పుస్తములు, ప్రత్యక్ష శ్రోత్ర జిక్వాఘ్రాణములు, ముక్కు నాలుక నోరు వగైరాలు ఉదాహరణకి. ఇవి కాక ఈ వీటితో కూడినటువంటి యొక్క ఐదు రకాలతో కూడినటువంటి యొక్క ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఇది, భూమి అగ్ని జలము వాయువు ఆకాశం, మూడు ఐదులు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు పంచభూతాలు, మూడైదుల 15, ఇక నా శక్తి కారణంగా నా యొక్క అనుభవంతో కూడినటువంటి యొక్క నా అనుగ్రహాన్ని పొందదగినటువంటి విధిలో నాకు అనుకూలమైనటువంటి యొక్క విశేషాన్ని ఇచ్చేటువంటి యొక్క నా ప్రవృత్తి అంటే నా సంకల్పంతో కూడా నా అనుగ్రహం 16. ఈ 16 కలిసి ఉపాసనాపరులైనటువంటి యొక్క గురు పరంపరాగతంగా మంత్రానుష్ఠానం చేసేవారికి షోడశాక్షరి మహామంత్రము అంటారు. అమ్మవారి మీద లోపలికి చెప్పడానికి నాకు టైం లేదు, మరి బెంగళూరు రామ్మూర్తి గారు అని చెప్పేసి శారదాదేవి మీద రాశారు, దేవగాంధారి రాగంలో శృంగేరి శారదా అమ్మవారి మీద మోహన రాగంలో రాశారు. ఏమండి అంటే ఏమిటి షోడశాక్షరి మహామంత్రం యొక్క వర్ణన కాక పంచదశి మహామంత్రం మూడైదులతో కూడినటువంటి యొక్క ఆ మంత్రం వర్ణన రాశారు. గుంటూరులో సామాన్యంగా ఇది పెద్ద గొప్ప పవిత్రమైన విజ్ఞాన క్షేత్రం కనుక ఆ తెలియనటువంటి వాళ్ళు బహుశా ఉండరు. ఇక ఆ పాట పాడితే రేపు మీరు పురాణం వినరు, గురువు గారు పాటలు పాడుతున్న దాకా వెళ్ళిపోయారు ఇంకెందుకు అనుకుంటారు అనేది భావించారు. రోజు ఆ పాట చదువుకొని పడుకుంటాం. ఎందుకంటే ఆయన ఉపాసనాపరులో యాదృచ్ఛికంగా వచ్చిన మాట అమ్మవారి మీద. సరే అయితే అట్లాంటి యొక్క పంచదశి మహామంత్ర రూపమైనటువంటి యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో కర్మ మార్గం అవలంబించలేక ప్రొద్దున వేళ లేచి నదికి వెళ్ళి స్నానం చేయొచ్చి అరణ్యానికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని కాలువల దగ్గరికి వెళ్ళి దర్భలు పుచ్చుకొచ్చి ఆ ఇతరమైన తోట దగ్గర పువ్వులు తెచ్చుకుని వచ్చి ఎక్కడో గోవులుంటే వాటిని పెంచే అవకాశం లేనటువంటి వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు ఈ మంత్రానుష్ఠానం చేసుకుంటే కూడా మోక్షం కలుగుతుంది, అంటే దేవీ సాహిత్యం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే విశేషాలు చెప్పుకొచ్చారు. ఇలాంటి యొక్క విశేషతతో కూడినటువంటి మూడు రకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సరస్వతి లక్ష్మి గౌరీ అనబడేటువంటి మహాశక్తులను ఇచ్చి చండీ నవార్ణవ మహామంత్రము అంటారు. దసరా రోజుల్లో సప్తశతి పారాయణ చేసిన తర్వాత హోమం చేస్తే ఈ చండీదేవి ఉపాసన కలవు చండీ వినాయకౌ కలియుగంలో చాలా త్వరగా ఫలించేటువంటి ఉపాసనలో కలవు చండీ వినాయకౌ అంటే వినాయకుని ఉపాసన చండీ ఉపాసన త్వరగా ఫలిస్తుందని కొందరి అభిప్రాయం, అంటే కొంతమంది మహానుభావులు సూచించారు వారి అనుభవంలో. అయితే ఇట్లాంటి యొక్క ఈ స్థితితో కూడినటువంటి విధి విశేషాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యందు ఆమె యొక్క కోరికతో కూడినటువంటి యొక్క మహాసరస్సుతో కూడినటువంటి మూడు రకాల శక్తులను ఇచ్చి రజోగుణ తమోగుణ సత్వగుణములు అనబడేటువంటి వాటికి వాటిని ప్రధానంగా ఇచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా పురుషులు కూడా చేత్త శబ్దం వస్తుందనే మాట మనకు తెలుసు. రాశాడు ఒక చేత్త శబ్దం వస్తుంది, చేత్త శబ్దం వస్తుంది అంటే ఇలా చిటిక వేస్తే ఇంతవరకే వినిపిస్తుంది, చేతులతో శబ్దం వస్తుందనే సూక్ష్మం మనం కనుక అనుభవంలో పెద్దలను చూసి నేర్చుకున్నట్లయితే ఇలా చప్పట్లు కొట్టినట్లయితే ఇందాకటి కంటే కొంచెం దూరంగా వినిపిస్తుంది, వ్యవహారిక ప్రపంచంలో ఉదాహరణ. అలాగే చండీ నివారణ మహామంత్రానికి సంబంధించినటువంటి యొక్క 9 రకాల బీజాక్షరములతో కూడినటువంటి యొక్క అక్షరముల ద్వారా ఎక్కడైతే హోమాది కార్యక్రమములు, సప్తశతీపారాయణ లేక దేవీ ఉపాసన, దేవీ పూజ, శ్రీచక్రార్చన, చక్రార్చన, సువాసిని పూజ, బాల పూజ, ఏమంటారు కాళరాత్రి పూజ, గురుపీఠాల్లో ఉంది ప్రత్యేకించి అర్ధరాత్రి వాళ్ళు 12 గంటలకు చేస్తారు, అలాంటి వగైరాలు ఏవైతే చేయిస్తామో చేస్తామో చూస్తామో ఇలాంటి మంచి పనులు ఈ కేటగిరీకి చెందినటువంటి యొక్క వేలాది మంచి పనులు చేయించేటువంటి బుద్ధి నా స్వరూపమే. వ్యక్తిగతంగా మీకేం లేదు, మీరు ఉద్యోగస్తులే అంటే నియమింపడిన వాళ్ళే, మంచి పని చేద్దాం అనే బుద్ధి, మంచి పనులు ప్రవేశిద్దాం అనే బుద్ధి, మంచి పని చేయడం అనే బుద్ధి. కనుకనే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏమండి మార్కండేయ మహర్షి యథాలాపకంగా అమ్మవారి గురించి చేసినటువంటి యొక్క ధ్యానంలో ఈ శ్లోకం ఎంత ఒక విశిష్టమైనటువంటి యొక్క ఊహాతీతమైనటువంటి శక్తితో కూడిన ఆనందాతిశయంతో కూడినటువంటి జ్ఞానాన్ని కలుగ చేస్తుంది. బుద్ధి రూపకంగా ఉండబడేటువంటి ఓ జగదంబ, అనాది సిద్ధంలో చేయబడిన ఈ జీవుడు చేసిన పాపాలు పోగొట్టు. నమస్తస్యై తస్యై నమః నమస్తస్యై, తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఇవాళ చేసినటువంటి ఈ జన్మలో చేసిన పాపాలు పోగొట్టు, ఈ జన్మలో కూడా దుష్కర్మ విశేషం వల్ల గ్రహములు అనుకూలంగా లేక బుద్ధి అనుకూలంగా పనిచేయక, బుద్ధి మంచిదే కానీ గ్రహాల స్వభావంలో పనిచేయక రాబోయే జన్మకు నేను చేసినటువంటి దుష్కార్యముల యొక్క ఆ హీనమైనటువంటి యొక్క దుర్భావాన్ని దుష్కర్మల మహిమ పోగొట్టు. కనుక నమస్తస్యై 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 నమో నమః అని ఈ రకంగా చెప్పినటువంటి విధి విశేషాలతో ఇక్కడ అలాంటి యొక్క అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి అనాదిలో అనుగ్రహించి ధర్మాన్ని ఆపాదించి వేదశాస్త్రవిహితమైనటువంటి యొక్క చెరుకు రసం లాంటి అమృత సుధను కురిపించి వాళ్ళను మైమరపించి మనకు మన ద్వారా పిలిపించి మన చేత దర్శింపజేసి మన చేత సేవింపజేసి మన చేత భజింపజేసి మన చేత పూజింపజేసే శక్తిని కలుగ చేసినటువంటి యొక్క త్రిభువనేశ్వరి అమ్మవారికి సుమారు 60, 70, 45 శ్లోకాల పైన వారు ముగ్గురు కూడా అమ్మవారిని ప్రార్థించారు అని చెప్పారు. సరే, పురాణం కనుక వర్ణన చాలా ఉన్నా ప్రస్తుతం ముఖ్యాంశంలో సారాంశం మనం యథాశక్తిగా మన మన బాధ్యతల ప్రకారంగా చెప్పుకున్నాం. తర్వాత శ్రుత్వాక్షరం కోలముఖాత్సముచ్చార్య స్వయం తథక బిందుదీన ప్రసంగేన జాతసో విభుదోత్తమక ఏకారోచ్చారణా దేవి తుష్టా భగవతి తదా చకార కవిరాజంతో దయార్ద్రా పరమేశ్వరి అంటున్నారట. జనమేజయ మహారాజా, ఏం చెప్పమంటారు అమ్మవారి గురించి? తండ్రి గారికి మోక్షం కావాలనుకుంటున్నారు మీరు, ఇక్కడ పొరపాటు పడ్డారు, భారత సంస్కృతి ప్రకారంగా మీ సంతానికి మీ భార్యా పిల్లలకి వపుష్ట అనబడేటువంటి కాశీ మహానుభావుడు యొక్క మహారాజు గారి కూతుర్ని తమరు వివాహం చేసుకున్నారు, మరి నీ పెళ్ళా బిడ్డల గురించి నిన్ను గురించి ఎప్పుడు అడగమే అని వ్యాసులు వారు అంటల్లా ఓ మాట చెప్తున్నారు. ఒక అక్షరం గనక చండీ నవారణ మహామంత్రం ఉదాహరణ, 3 కోట్ల మంత్రాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు కూడా రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక అక్షరం గనక సమానంగా గురు సంప్రదాయ ప్రకారంగా గురువులు చెప్పినటువంటి శాస్త్రీయ మర్యాద ప్రకారంగా ఒక అక్షరాన్ని గనక ఏ మానవుడైనా సవిధి ప్రకారంగా సకాలంలో సానుకూలంగా సనాతనంగా సంపూర్ణంగా సహజంగా సానందంగా గనక వారు ఉచ్చారణ చేసినట్లయితే శ్రుత్వాక్షరం కోల ముఖాత్ సముత్సార్య స్వయం తథక, ఆ ఉచ్చారణ వల్ల ప్రపంచం బాగుపడుతుంది. ఏమండి, ఒక వ్యక్తి ఒక అక్షరాన్ని బీజాక్షరాన్ని స్పష్టంగా గనక అనుకూలంగా తపస్సు చేస్తే పురస్థిరణ చేస్తే, పురస్థిరణ ఏంటో మనం చెప్పుకున్నాం, ఒక 100,000 మారులు చేస్తే సంప్రదాయ ప్రకారంగా మారేడు చెట్టు కింద కానీ తులసీవనంలో కానీ ఆ సాలగ్రామ సన్నిధానంలో కానీ గోవుల కస్తంలో కానీ నదీ తీరంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ అలాంటి యొక్క జ్ఞానులు నివసించే స్థలంలో కానీ ఇక ముఖ్యంగా చెప్పారు పతివ్రతామ తల్లులు ఉండబడేటువంటి స్థలంలో. ఏమండి లోకంలో పతివ్రత తల్లండి గురువు గారంటే ఇక మనకు ఎవరి మీద మాతృభావన కలుగుతుందో సంప్రదాయంగా ఉంటారో వారి పతివ్రతలని మనం భావించాలి అంతే. అంతమైనా విశదంగా చెప్పడానికి అర్హత లేదు మనకి, ఎందుకంటే అక్కడికి ఇస్తారు ఆ జ్ఞానం సరిపోతుంటారు పెద్దల మహర్షులు. కనుక ఇలా ఏకారోచ్చారణ దేవి తుష్ట భగవతి తదా, ఇక్కడ ఒక విషయం పెద్దలు గ్రహించాలండి. ప్రతిరోజు ఒక్కరే వినరు గనక, కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు కూడా కాస్త ఏదైనా మర్చిపోతుంటారు, 2 రోజులు వచ్చిన వాళ్ళు 3 రోజు రాలేని వారు ఉంటారు. అందరినీ గురించి ఎప్పుడు మేము సేవామంత చెప్పేది ఏమిటి అంటే ఒక అక్షరం దగ్గర నుంచి 124 అక్షరాల వరకు ఉన్నాయి మనకు మహామంత్రాలు. ఒక మహామంత్రం 124 అక్షరాలు. త్రిపదా గాయత్రి, ద్విపదా గాయత్రి, చతుష్పదా గాయత్రి, గాయత్రి 3 రకాల గాయత్రీ దేవతలు, 4వ రకం గాయత్రీ దేవి, ఇలాగా చతుర్విశతి ముద్రావై గాయత్రి సుప్రతిష్ఠిత, 24 రకాల సాంకేతికాలతో 4 పాదములతో విశిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాలతో వేదశాస్త్ర రహస్యమైనటువంటి మహామంత్రానుష్ఠాన సుగతులు కలుగ చేసే సహజమైన సంపూర్ణమైన ఆనందమైన ప్రస్తుతమైన నిజమైన ఆకర్షణమైన అనుభూతి అయిన అనుభవమైన జ్ఞానైక నిష్ఠతో విలసిలేటువంటి గాయత్రీ మంత్రం ఒక్కసారి గనక ఎవరైనా సంప్రదాయ ప్రకారంగా స్మరణ చేస్తే, అనుష్ఠానం చేసే సందర్భంలో సంప్రదాయ ప్రకారంగా అంటే మామూలుగా అంగన్యాస కరన్యాస హృదయాదిన్యాసములతో ధ్యానయుక్తంగా చేసినట్లయితే మోక్షానికి వాళ్ళు అర్హత పొందుతారు. మోక్షం కాదు, మోక్షం పొందడానికి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యము అనే 4 మెట్లు ఉన్నాయండి. ఆ మోక్షం అనబడే దానికి పేర్లు సలోకత అంటే మొట్టమొదటి ఆ లోకానికి సంబంధించినటువంటి విధి విశేషాలు ఈ జీవుడి హృదయంలో ఆవరించి చింతన చేస్తూ ఉండాలి. అలాగా తదాత్మ్యభావము అంటారు. హోమాలోకి వెళ్ళారని ఈ రోజుల్లో ఉదాహరణ ఇక్కడ చల్లది కానీ, తాదాత్మ్య భావం అంటే మొత్తం మొత్తం మర్చిపోయినటువంటి యొక్క స్థితితో ఇక ఏ రకమైనటువంటి భ్రాంతి అంటే భ్రాంతిజన్య సౌఖ్యాలు ఉన్నాయి మనకి ప్రకృతిలో, భార్య ఎందు, ఐశ్వర్యం ఎందు, సంతానము ఎందు, బంధువుల ఎందు, లోకము ఎందు, తన శరీరము ఎందు, ఇలాంటి భ్రాంతి ఏమీ లేకుండా ఉండబడే సందర్భంలో ఇట్లాంటి యొక్క ఉపాసనా రూపమైనటువంటి ఒక అక్షరమైనా సరే, 9 అక్షరాలు, 15 అక్షరాలు, 5 అక్షరాలు, 14 అక్షరాలు, 24 అక్షరాలు, ఇలాగా రకరకాలతో కూడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మహామంత్రాలు ఉన్నాయి మహానుభావులార. భారతదేశంలో సనాతనమైనటువంటి యొక్క అరిగి కరగినటువంటి యొక్క శాశ్వత ధనం అదే. ఆ ధనాన్ని కాపాడేటువంటి యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రీవారు లాంటి వారు. అలాంటి యొక్క శాశ్వత ధనాన్ని కాపాడేటువంటి పెద్దలు ఎవరు? శ్రీవారు లాంటి వారు, జగద్గురు శృంగేరి స్వాముల వారు లాంటి ఉన్నతమైనటువంటి యొక్క నిష్ఠ కలిగినటువంటి మహానుభావులు. అలాంటి వాటిని కాపాడి దానిలో ఉండబడేటువంటి యొక్క కాస్త అల్ప జ్ఞానాన్ని మనలాంటి వాళ్ళకి రకరకాల కారణాలతో, పండుగలతో, ఆశీర్వచనంతో, మహామంగళ కార్యాలతో, అలాంటి ఏమంటారు ప్రవచనాదులతో, పురాణాదులతో అనుగ్రహిస్తుంటారు. దర్శనంతో, పాదపూజతో, ప్రసాదంతో, మంత్రాక్షతలతో, అమ్మవారి యొక్క పాద అచ్యుతమైన కుంకుమతో, దర్శనంతో. కనుక ఇలాంటి విధి విశేషాల ద్వారా సారాంశం ఏం చెప్తున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం లేకపోయినా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కూడా పుట్టిన దగ్గర నుంచి పరిపాలన చేసి వారి ఎందు వారికి కూడా అనుమానం వస్తే, అనుమానాన్ని వేరే వాళ్ళు దైవికంగా అడిగితే అనుమానం ఏమిటో ప్రత్యక్షంగా వీరు ముగ్గురు ప్రార్థన చేయగా అనాది కాలంలో జరిగినటువంటి విషయాన్ని బ్రహ్మలోకంలో బ్రహ్మాది దేవతలు వ్యాసుల వారికి, నారదుల వారికి తెలియచేశారు. సర్వము నేనే, అహం బ్రహ్మాస్మి, సర్వం కలవిదం బ్రహ్మ. మీరేం లేదు నేను, మీరు ఉడికే నిమిత్తం మాత్రమే. ఇప్పుడు విసనకర్ర ఉంది, విసనకర్రకు ప్రత్యేకమైనటువంటి స్థితి ఉందా అంటే విసనకర్రకు స్థితి ఉండి విసనకర్ర పేరే ఉంది. విసనకర్రను మనం విడమరచి ఇలాగా విసరడం అనే క్రియ జరిగినప్పుడు దాని వైభవం గాలి అనే పేరు పెడతాం. విసనకర్ర అని పెట్టంగా, విసనకర్ర వల్ల గాలి వస్తుంది ఉదాహరణకి, కానీ గాలి విసనకర్ర కాదు. ఇలాగే విసనకర్ర అనే భ్రాంతి మనకు ఉన్ననాళ్ళు గాలి రాదు. విసనకర్ర ఇంట్లో ఉంటే కూడా గాలి రాదు. విసనకర్ర చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించే జ్ఞానం ఏదైతే ఉంటుందో, విసనకర్ర అనబడేటువంటిది మూలమైన జీవితం, విసరడం అనబడేటువంటి యొక్క శ్రీవారి యొక్క కరుణ ఆశీర్వచనం, ఆ అనుభవించినటువంటి సుఖసౌఖ్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో గృహస్థాశ్రమం. విన్నారండి, అలా పోల్చుకోవాలి, అన్వయం చేసి అర్థం చేసుకోవాలి. ఇలాంటి విధి విశేషాలతో ఏం చెప్తున్నారు సారాంశంలో, కాస్త వేదాంత విషయాలు ఉన్నాయి కనుక దాన్ని ఏదో చేతనైనంత వరకు, వీలైనంత వరకు సభకు సేవాభావంతో అందించాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రారంభ సూచకంగా చెప్పడం జరుగుతుంది. సారాంశంలో ఒక అక్షరమైనా సరే భగవత్వరమైనటువంటి ఏదైనా మంత్రాన్ని బాగా వినండి. ఉపాసన మంత్రమే కాదు, ఏదైనా మంత్రాన్ని. వేద మంత్రాలు ఉన్నాయి, చెప్పుకుంటున్నాం, ప్రతిరోజు చెప్తున్నాం కదా. వైదిక మంత్రాలు, వేద మంత్రాలు ఉన్నాయి, పౌరాణిక మంత్రాలు ఉన్నాయి, తర్వాత భాషాపరమైన మంత్రాలు ఉన్నాయి. ఇంకొక విశేషం, అరబ్బీ భాషతో తెలుగు మాతృభాషలో సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి ఉపాసనలో. అందరికీ తెలియకపోవచ్చు, అందరికీ అన్ని విషయాలు తెలియవుగా. ఇప్పుడు ఉన్నాం, ఏదో చెప్పండి చెప్తాం, కానీ ఇంకో హైడ్రోజన్ బాంబు గురించి చెప్తుంది మేము మాత్రం ఏం చెప్తాం? ఎందుకంటే తెలుసుకోవలసింది ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఉపాసనా మంత్రాలు ఉన్నాయి, గురుపరంపర మంత్రాలు ఉన్నాయి. ఇక మంత్రములు, తంత్రములు, యంత్రములు, పూజలు, భక్తులు, సేవలు చేయలేని వాడికి ఒక్కటే మహామంత్రం ఉంది, శ్రీవారి యొక్క దివ్య చరణాలు దర్శించడమే. ఆ బ్రతుకును అక్కడ తీసుకెళ్లి పారేయటమే, వదిలిపెట్టడమే. బ్రతుకు అనబడేటువంటి యొక్క ఈ యంత్రాన్ని తీసుకెళ్లి ఆ పాదాల దగ్గర వదిలేయటం, ఇంకా పారేయటం అంటే ఏంటి, చేతిలో నుంచి రాదుగా ఈ శరీరం జీవుడు కనుక వదిలేయటం. ఇట్లాంటి యొక్క విధి విశేషాలతో ఎవరి వైభవాన్ని బట్టి, ఎవరి శక్తిని బట్టి, ఎవరి స్థాయిని బట్టి వారంతా కూడా ఇట్లాంటి ప్రాపంచికమైనటువంటి సుఖాలతో ఉండి గృహస్థాశ్రమంలో ఉండి, అయ్యా మేము జపం చేయలేకపోయినా, ఉపాసన చేయలేకపోయినా అంటున్నారు మహానుభావులారా. ఇప్పుడు ఈ కార్యం చేసే వాళ్ళంతా గృహస్థులేగా, ఈ కార్యం చేయించే వాళ్ళంతా గృహస్థులేగా, కేవలం మరి ఇతర ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కాదుగా. కనుక చేయాలి అని ఒక విశిష్టమైనటువంటి సాంఘిక బలం ముందుకు వచ్చినప్పుడు ఆ బలానికి హేతమైనటువంటి నిదర్శనం ఏమిటి అంటే కార్యం అనుకూలత్వమైనటువంటి విశ్వవ్యాప్తమైన క్షేమాన్ని కలుగ చేయటమే. కనుక దీనికి కూడా అనుబంధ శాఖ సృష్టిలో నవగ్రహాలు ఉన్నాయి గనక, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః, ఆ గ్రహాలు కూడా మనకు అనుకూలించాలని,
గ్రహ రూపంగా బాధించి బోధించి అనుభవించి అనుగ్రహించి ఆగ్రహించే స్వభావం కలిగిన గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలని శుభాన్ని ఇవ్వాలనే ఉద్దేశం చేత ఇలాంటి కార్యక్రమంలో ఈ జప తపాదులు ఇలాంటి విధి విశేషాలు ఈ ఒక అక్షర మంత్రమైనా సరే ఎవరైనా చేస్తారో వాళ్ళందరికీ కూడా వైభవం కలుగుతుంది, భయం లేదు. ఇలాంటి విషయాన్ని చెప్తూ ఒకే అక్షరానికి కూడినటువంటి ప్రభావాన్ని గురించి ఒక ఇతిహాసం చెప్తున్నారు. ఐతిహాసము అంటారు దీన్ని. అంటే అనాది కాలంలో లోకంలో జరిగినటువంటి ఒక విధిని గురించి ఒక చరిత్రను చెప్తున్నారు మనకి. నమః పార్వతీపతయే నమః నరమహాదేవ కోసౌ సత్యవ్రతో నామ బ్రాహ్మణో ద్విజ సత్తమః కస్మిన్ దేశే సమత్పన్నః కీర్తిశీషస్య సరస్వమే కదంతేన శ్రుతశబ్ద కదముచ్చారిత పునః సిద్ధిస్య కీదృశీ జాత తస్య విప్రస్య తక్షణాతు కదంతుష్ట భవానీ సా సర్వజ్ఞ సర్వసంస్థిత విస్తరేణ వసద్వదస్వాత్ వదస్వాద్య కదమేతాం మనోరమ ఇతి భృష్టస్తదారాజ్ఞ వ్యాస సత్యవతీ సుతః ఉవాచ పరమోదారం వచనం రసవత్సువీ శృణిరాజన్ ప్రవక్ష్యామి కథాం పౌరాణికీం శుభా శ్రుతాముని సమాజేషు మయ పూర్వం కురుద్వగ ఏకదాఘం కురు శ్రేష్ట కురుమౌ స్థిర్ధాటనౌ శుచి సంప్రాప్తో నైమిషారణ్యో పావనో మునిసేవితం. ఒకే రకమైనటువంటి యొక్క అక్షరము ద్వారా భారతదేశంలో సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు మహామేవితో కూడినటువంటి యొక్క తపస్సు చేసినటువంటి విధి విశేషాలు చెప్తాను. జనమేజయ మహారాజా శ్రద్ధగా తమరు శ్రవణం చేయండి అంటున్నారు. ఇదే విషయాన్ని శ్రీసుతుల వారు శివనికాదులకు చెప్తూ ఉన్నారు. అనాది కాలంలో కోసల దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నట్టండి. అలాంటి యొక్క బ్రాహ్మణుడు సామాన్య స్థితిగతులు కలిగిన వాడు అనాలి. మనకు తెలిసినటువంటి మన తెలుగు భాషలో సామాన్య స్థితి, సామాన్యమైన జీవనం, స్నానము సంధ్య అనుష్ఠానం పూజ అగ్నిహోత్రం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. భార్య వైదిక మార్గంతో కస్తో కుస్తో మరి అతనికి ఉండబడేటువంటి యొక్క మనోనిష్ట ప్రకారంగా ఆ వేదశాస్త్రాలు నమ్మి జీవనం చేసినప్పటికీ పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టమని అంటారు కదా. ఎందుకని అంటే అది అటు ఇటు తిరిగిపోతే మళ్ళీ ఎప్పుడైనా బాధిస్తుందేమోనని. ఇలాంటి యొక్క సాంకేతికంలాగా ఈ యొక్క సామెతలాగా చాలా రోజుల వరకు కూడా ఈయనకి ఒక మానసిక బాధ పట్టుకుంది. ఏమిటయ్యా అంటే సంతానము లేదు. స్నానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, గాయత్రి జపం చేస్తున్నాడు, దేవతారతి చేస్తున్నాడు, అగ్నిహోత్ర సేవ చేసుకుంటున్నాడు, అందరికీ మంచిని చెప్తున్నాడు, తాను మంచిగా ఉంటున్నాడు, ఇంట్లో భార్య అనుకూలవతి, మరి సంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం. అయితే ఇలా ఉండగా ఉండగా అనుకున్నాడు, వయస్సు దాటిపోతుంది, చిన్న వయసులో కలిగిన సంతానం బహుశా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు చెప్తారు సంతానం త్వరగా కలగాలని. బాగా వృద్ధత్వం వచ్చిన కలిగిన సంతానాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రయోజనం లేదు. సంతానము కలగాలంటే ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణ గృహస్థుగా ఏం చేయాలి ఆలోచన చేశాడు. దేవతామందిరం దగ్గర కూర్చున్నాడు. గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర ఆ గురు ప్రార్థన చేశాడు. ఓనాడు కళ్ళముడి నీళ్ళు వచ్చినాయి గురు ప్రార్థన చేసిన తర్వాత. ఉద్దేశం ఏమిటి అంటే మానసిక బాధ. లేచాడు, స్వామికి నమస్కారం చేసుకున్నాడు. ఇంట్లో ఏదో దేవతామందిరం ఉంటుందిగా, ఆ దేవతకు నమస్కారం చేస్తున్నాడు. బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లాలో ఆయనకు తోచలేదు, ఎవరితో మాట్లాడాలో తోచలేదు, ఏం చేయాలో తోచలేదు. ఆ బుద్ధి అనబడేటువంటి యొక్క దేవి చెప్తోంది మానసికంగా అనుభవంలో, ఓ బ్రాహ్మణుడ అరణ్యాల్లో తపస్సు చేసుకునేటువంటి మహాజ్ఞాన నిష్ఠాగరిష్ఠులు ఉంటారు, మీకు తోచలేదు, ఎప్పుడు మీరు వారిని ఆశ్రయించలేదు, మహాపండితులతో సమావేశం చేయలేదు, మహాపండితుల అనుగ్రహం పొందలేదు, మహాపండితుల సత్కారం చేయలేదు, మహాపండితుల దర్శనం పొందలేదు, ఏదో మామూలుగా బ్రాహ్మణ జీవితంలో సామాన్యంగా చేయవలసి చేస్తున్నారు. కనుక అలాంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నీ మనస్సులో ఉండబడేటువంటి ఆంతరిక బాధ ఏమిటో వాడికి తెలియచేయండి. తెలియజేస్తే వారు మీకు తగినటువంటి యొక్క విశేషం చెప్తారు. అంటే జ్ఞానులైనటువంటి తపస్సు చేసేవారు చెప్పలేని విషయం ఏమీ లేదు, కానీ కొన్ని సమయాల్లో కొంతమందికి చెప్పరు. ఎందుకంటే కర్మ అడ్డం ఉంటే చీకటి గదిలాగా ఉంటుందన్నమాట, చీకటి తెరలాగా ఉంటుంది. చెప్పబుద్ధి కాదు, మళ్ళీ చూద్దాం మహారాజా మళ్ళీ రండి అంటారు. ఇదే కారణం, చెప్తాం మళ్ళీ రండి మహారాజా, ఇప్పుడు యజ్ఞంలో ఉన్నాం, యాగంలో ఉన్నాం, ఇప్పుడు జ్ఞానికి నిష్టతో ఇప్పుడు చెప్పే అవకాశం లేదు, మీకు ఏదో చెప్తాం దివ్య నిష్టతో అంటారు.
ఇలాంటి యొక్క విధి కాకుండా వాళ్ళ ద్వారా మీకు ఏదైనా ఒక మంచి సలహా వచ్చేంత వరకు వాళ్ళని మీరు ఆశ్రయించి ఉండండి, కనుక మీకు శుభం కలుగుతుంది అని మనసులో ఒక ఆలోచన వచ్చిందండి. మనసులో ఆలోచన వస్తుందిగా. కొంత సమయం అయిపోయిన తర్వాత అరణ్యాలకు వెళ్ళాడు. ఇంటేమంతా చెప్పాడు, ఏదో పెద్దలని అనుగ్రహం పొందుదామని వెళుతూ ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంటికి రాలేదు 3 రోజులు 5 రోజులు, ఏమొస్తామని చెప్పలేను, కనుక మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మగవాళ్ళు రాకపోతే ఎట్లా అని మనసులో బాధ పెట్టుకోబోకు, ఆ భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడో మనల్ని చూద్దామని చెప్పి అరణ్యాలకు వెళ్ళాడు. సందర్భం గ్రహించాడు, మహామునులను ఆశ్రయించాడు. వారు కాస్త ఏమంటారు మౌనవ్రతం లేకుండా మామూలు స్థితిలో ఉండి మాట్లాడడానికి అవకాశం ఉన్న సమయంలో పాదాల దగ్గర నమస్కారం చేశారు. బ్రాహ్మణుడు గనక సరే ఏదో చేతలైన పత్రం కృష్ణం అర్పించి నమస్కారం చేస్తే ఆ మహర్షులంతా కూడా దివ్య జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆహమనీయాగ్ని, గార్హవత్యాగ్ని, ఇలాంటి యొక్క అగ్ని రూపమైనటువంటి యొక్క నిత్యానుష్ఠానం చేసినటువంటి యొక్క ఆ భస్మాన్ని ధరించినటువంటి ఆకరణాంత విభూతి రేఖలతో కూడినటువంటి వాళ్ళు సాక్షాత్ ఈశ్వరులాగా కనిపిస్తున్నారట ఆయనకి. ఈ బ్రాహ్మణుడికి ఆ భస్మధారణ చేసినటువంటి యొక్క ఈ జ్ఞానులంతా కూడా సాక్షాత్ ఈశ్వరులాగా కనిపిస్తున్నారు. నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చారుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ ఈశ్వరులాగా కనిపిస్తున్నారు. ఇవాళ అనుకున్న అయ్యో ఇవాళ ఎంత పర్వదినం నాకు, మరి ఇలాంటి యొక్క ఈశ్వర దర్శనం కలిగింది సోమవారం నాడు సాయంత్రం వేళ. కనుక ఇప్పుడు నా జీవితం ఏదో ఒక శుభాన్ని అపేక్షించబోతుందని చెప్పి అనుకున్నారు. హృదయంలో మాట సందర్భం గుర్తెరిగి చెప్పారు ఒక బ్రాహ్మణుడితో, ఒక జ్ఞానితో, మహర్షితో చెప్పారు. అయ్యో మహర్షి గారు, నేను ఏదో కాలక్షేపం చేస్తున్నాను వైదిక మార్గంలో, మానసికంగా చాలా రోజు నుంచి బాధపడుతున్నాను, ఇంటా కూడా బాధపడుతుంది, సంతానము లేదు, సంతానం లేకపోతే సుగతులు లేవు, దుర్గతులు ఉంటాయి, ఇంకొక విశేషం ఉంది, ఈ లోకంలో లేవు పరలోకంలో లేవు, కనుక సంతానం అనబడేటువంటిది కేవలం చూసి ఆనందించడం కోసం కాదు, ఈ మానవ జీవితంతో కూడినటువంటి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇతరమైన విశేషాల ద్వారా స్వర్గలోకాన్ని కల్పించడం కోసం సంతానం, బ్రతికుండంగా భారతీయ ధర్మం అనుభవించడం కోసం సంతానం, ధర్మం తెలుసుకునే ధర్మఫలాలు అనుభవించడం కోసం సంతానం, ధర్మం ద్వారా జీవనం కొనసాగించడం కోసం సంతానం, ధార్మిక ప్రవృత్తి కూడిన భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం సంతానం, సాంఘిక పరంగా ధర్మాన్ని ప్రోత్సహించడం కోసం సంతానం, వంశక్షేమం కోసం సంతానం, వంశానికి సుగతులు కావడం కోసం సంతానం, బతికిన వాళ్ళు కాక గతించిన వాళ్ళకు కూడా క్షేమాన్ని కలుగు చేయడం కోసం సంతానం. అమావాస్య అందుకే పెట్టారు, 29 రోజులు తిరిగి లేకపోయినా ఒక్కనాడైనా ఆ తిలతర్పణ వదులుతారని. ఏమండి ఉదాహరణ, మహాళాయాలు అందుకే పెట్టారు, ఆబ్దీకాలంటే తద్దినములు అంటాం అవి అందుకే పెట్టారు, ప్రతి సంవత్సరం స్నానం సంధ్య జపం ఎట్లాంటిదో అవి కూడా అలాంటివే, వదిలిపెట్టకూడదు. అయితే ఇలాంటి యొక్క సంతానం మీద ఇన్ని రకాల పుమ్నామ నరకం, పుమ్నామ నరకం అనబడేటువంటి ఆ యొక్క పుత్రుడు ఆ తండ్రిని వంశీకుల్ని గతించిన వాళ్ళని నరకం నుంచి దూరం చేయడానికి అసలు పురుష సంతానం. సరే నిన్ననో మననో చెప్పుకున్నట్లున్నాం బహుశా, మరి ఆ మాతృవంశం పితృవంశాన్ని తరింపజేయడం కోసం వాళ్ళందరూ మోక్ష రావడం కోసం ఆడపిల్ల గృహరత్నేషు బాలిక అంటారు. మరకత మాణిక్య వజ్ర వైఢూర్య నీలగో మీదుక ఇంద్రనీల పుషరాగ ముత్యాలు ఇంట్లో లేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క అమ్మాయి లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి సీతారామచంద్ర పరబ్రహ్మణ్య నమః ఉపాదానం అండి అమ్మా భౌత విచ్ఛాందేహి అనవాకవయ్యా అంటే సంప్రదాయంలో అలా చెప్తారు. ఎందుకే అండి ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం మంచిది కాదు, పచ్చగా 10 మందిని కనిపిస్తే భిక్ష అంటే నిషేధం అని కాదు, వాళ్లే బాధపడుతున్నారు మానసికంగా, ఏడుస్తూ భిక్ష పెడితే ఉపయోగం ఏంటి, సంతోషంగా ధార్మిక ప్రవృత్తితో ఆనందంతో ముందుకు వచ్చి ధర్మాచరణ చేయాలి. ఇలా సాంకేతిక ధర్మం చెబుతుండగా, అయ్యా బ్రాహ్మణోత్తమ దేవదత్తుడు అంటారు ఆయన పేరు, మీకు సంతాన యోగం ఉందండి, మీకు సంతాన యోగం ఉందండి, కానీ ఒక విషయం, ఈ గ్రహాలను పడేటువంటి అనుకూలంగా లేని కారణం వల్ల కుజస్తంభనం వల్ల సంతానం కలగటంలా, మీ ఆడవారికి రాహుగ్రహ దోషం ఉంది అంటే ఏమంటారు మహాతరుల దగ్గర ఉన్నారు సభలో చెప్పలే మీ మాటలు, సంతానానికి సంబంధించిన అవయవ సౌస్తవం మీద అభ్యంతరం ఉంది, గ్రహాల ప్రతికూలత ఉంది, కారణంగా ఆలస్యంగా కలుగుతుంది సంతానం. సంతానం కలగడం ఖాయమే, రామేశ్వరం వెళ్ళక్కర్లా, 1,00,000 రూపాయలు ఖర్చు చేయక్కర్లా. ఇక్కడ ఈ శ్రీవారి సన్నిధానంలో ఇట్లాంటి కార్యంలో మనం ఏమాత్రం ఏ రకంగా సేవ చేసినా కూడా సంతాన యోగం కలుగుతుంది, బాగా గ్రహించండి మహానుభావులారా. ఆ పెద్దలు గురువారం నాడు మరి ఆ అమృత స్నానమైనటువంటి యొక్క ఆ అవమృత స్నానం చేయిస్తారు, అలాంటి అవమృత స్నానం నీళ్ళు తెలుకున్నా కూడా ఈ దుష్కర్మ విశేషాల సంతాన ఫలానికి ప్రోత్సాహం కలుగుతుంది అంటే దీన్ని మీరు విశ్వసించాలి. మహాకృతవు మహామంగళకార్యం, ఇది కేవలం నవగ్రహాల యజ్ఞం కాదు, నవగ్రహముఖం కాదు, మరి ఎందుకు పెట్టారు మహామంగళకార్యం అని. కనుక ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి, కుజస్తంభనం వల్ల సంతానం కలగదు, ఇక చెప్తున్నాం. ఏమంటే దేవతలు నిందిస్తే సంతానం కలగదు, సరే సర్పాలు తింటే సంతానం కలగదు, సర్పదోషం ఉంటే సంతానం కలగదు, రాహుదోషం ఉంటే సంతానం కలగదు, స్త్రీ అనుకూలమైనది కాబట్టి సంతానం కలగదు, అలాగే స్త్రీ అందు శుక్రుడు అనుకూలమైన సంతానం కలగదు, రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షిణం చేసి నీళ్లు పోయకపోతే సంతానం కలగదు, కలిగినా నిలవదు దోషం ఉన్నప్పుడు. కరెక్ట్. ఇట్లాంటి దోషాలు రకరకాలుగా చెప్పగా ఇక్కడ మహర్షులు ఏం చెప్తున్నారంటే, ఈనాడు పుత్రకామేస్తి యాగము, పుత్రకామేస్తున్నది యజ్ఞరూపకంగా చెప్పారు శ్రోతంలో, యాగ రూపంలో చెప్పాల. సరే ఇక్కడ మామూలుగా సూచించారు అలాంటి యొక్క యజ్ఞాన్ని చేయండి. అయ్యా సామాన్య కుటుంబీకుని బ్రాహ్మణుని సంతానం లేదయ్యా అంటే ఒక పండో ఏదో మంత్రించో ఇవ్వదో కుంకుమో లేకపోతే కొబ్బరికాయో ఇవ్వాలి, కానీ పుత్రకామేస్తి యాగం చేయండి. పుత్రకామేస్తి యాగం చేయాలంటే ఎంతమంది మహానుభావులు కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల కార్యక్రమం, ఎంత ద్రవ్యం కావాలి, ఆ పండితులను ఎలా పోషించాలి, కనుక నువ్వు నిరుత్సాహపడి నా వల్ల ఏమవుతుందిలేండి అని చెప్పేసి అనుకుంటావేమో. భక్తి శ్రద్ధలతో చేసేటువంటి కర్మకు చాలా విలువ ఉన్నది, శక్తి యథాశక్తిగా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలు లేకుండా చేసే కర్మకు ఏ రకమైన విలువ లేదు, నిరుపయోగం, నిష్ఫలం. కనుక నువ్వు బ్రాహ్మణుడు గనక ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేస్తావు గనక గాయత్రీదేవి యొక్క తత్వాన్ని అమ్మవారి పాదముల యందు ఈ బాధ్యత ఉంచి అమ్మా పుత్రకామిష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుంది అంటున్నారు పెద్దలు, ఆ పుత్రకామిష్టి యాగం చేసేటువంటి యొక్క అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని నీ యొక్క మనోదేవత అయినటువంటి యొక్క ఆ గాయత్రీదేవిని స్మరించు. ఇష్టదేవతల యొక్క అనుగ్రహం కలగాలండి. కులదేవతలు, గృహదేవతలు, ఇష్టదేవతలు ఉంటారు మనకి, కులగురువులు, వంశగురువులు, దేశ గురువులు, సరే జగద్గురువులు, ఇలాగా ఆ మాట విన్నారు. మళ్ళీ ఆయన బయలుదేరి ఆ పత్రం పుష్పం వాళ్ళకి ఏదో పండో వగైరాలు ఇచ్చి వెళ్ళబోతుంటే ఒక క్షణం చప్పట్లు కొట్టి పిలిచారు. ఓ దేవదత్తుడా, పుత్రకామేస్తి యాగం చేయబోయేటప్పుడు బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళని, పాపపుణ్య విచక్షణ కలిగినటువంటి వాళ్ళని, సంప్రదాయం బాగా తెలిసినటువంటి వాళ్ళని, వేదోచ్చారణ స్పష్టంగా చేయదగినటువంటి వాళ్ళని, ఏకాగ్ర చిత్తం కలిగినటువంటి వాళ్ళని, పవిత్రతతో కూడినటువంటి సద్బ్రాహ్మణుల్ని, వీలైనంత వరకు వయోవృద్ధుల్ని, మహామునులు లాంటి కేటగిరీ వాళ్ళని తీసుకెళ్ళు. అంటే మామూలు వాళ్ళు పనికిరారనే ఉద్దేశం కాదు, వాళ్ళు ఉండాలి. ఎవరు? మహామునులు లాంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఈ పుత్రకామిష్టి యాగం చేయండి. వృద్ధ పండితులను తీసుకెళ్ళమన్నారు ముఖ్యాంశం. అయితే ఈయనకి మరి వృద్ధ పండితులు తెలియాలిగా, ఈయన మీద మమకారం కలిగి నాయన వస్తాం కార్యక్రమం చేద్దామని అనాలిగా. సరే ఏదో ప్రయత్నం చేసుకున్నారు, ఇంటికి వచ్చారు భార్యతో మొట్టమొదట. రేపు శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబట్టి కొద్ది రోజుల్లో శుభవార్త చెప్పారు. ఈశ్వరుడికి ఈశ్వరికి అభేదమైనటువంటి యొక్క శ్రావణ మాసం కార్తీక మాస సమానం గనక, మరి ఒక శుభసూచకమైనటువంటి శూన్యమాసం వెళ్ళిపోతుంది గనక, చాతుర్మాసంలో శ్రావణ మాసంలో ఇట్లాంటి కోరిక తీర్చేటువంటి యొక్క ఆ జగదీశ్వరి మనకి ఒక విశిష్టమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తనే ఉద్దేశం చేత మొత్తానికి కాలగర్భంలో అలాంటి పండితుల్ని వరించారు. అంటే ఆశ్రయించి వారికి నమస్కారం చేసి, అయ్యా నాకు సంతానం లేదు, నా కోరిక ఇది, పెద్దలు అనుగ్రహించారు, వృద్ధుల్ని పిలవమన్నారు, ఏదో పత్రం పుష్పం చేతనైంది, నా శక్తికి లోపం లేకుండా ఇస్తాను, మీరు దయచేసి ఈ కార్యక్రమం పూర్తి చేయండి. లోమశుడు, జమదగ్ని, జాబాలి, యాజ్ఞవల్కుడు, సాంఖ్యాయనుడు ఇలాంటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చారు. అంటే భారతదేశానికి శిరస్సు లాంటి వాళ్ళు, అసలు ఋషులంటేనే శిరస్సు. అంటే వీళ్ళ పేరు చేస్తే మిగతా వాళ్ళు కళ్ళు లాంటి వాళ్ళు, ఏళ్ళు లాంటి వాళ్ళు అలా భావించకూడదండి. ఋషులు చేసినటువంటి తపోనిష్ఠ కారణంగానే మనం ఈనాడు ఇంత ప్రశాంతంగా బరువు బాధ్యతలను కూర్చొని వింటున్నాం, ఓ మంచి విషయాన్ని సేవిస్తున్నాం, ఓ మంచి విశిష్టమైనటువంటి కర్మ మార్గాన్ని. కనుక అలాంటి యజ్ఞము అదృష్టవశాత్తు కాలగర్భంలో కర్మరూపమైనటువంటి యొక్క అనుభవంలో ప్రారంభమైంది. ఓ మంచి ముహూర్తం నాడు నదీ తీరంలో యథాశక్తిగా పందిరి వేశారు, పెద్దలను పిలిచారు, ఆ మామిడి మండలు కట్టారు, రావి మండలు, జూవి మండలు, అండి అరటి పిలకలు వగైరాలు కట్టారు, ఆ వటవృక్షం అంటే మర్రి వగైరాలు కట్టారు. నాలుగు ద్వారాలు ఉంటాయి, 16 స్తంభాలు ఉంటాయి ఆ యజ్ఞ లక్షణంలో. ఉదాహరణకి ఆ ప్రకారంగా 16 స్తంభాలు, 4 ద్వారాల దగ్గర 4 వేదముల పండితుల పారాయణ, ఇంకా విశిష్టమైన పారాయణ అవన్నీ పెట్టారు. యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ యజ్ఞ మంటపానికి ఈశాన్య దిశలో నవగ్రహాలను ఆహ్వానం చేశారు. ఆ యజ్ఞ మంటపానికి ఆగ్రహ దిశలో కర్కరీదేవి, కర్కరీదేవి బాగా వినండి, శత్రువుల బాధ మంచి పని చేస్తుంటే ఆ మంచి పని చేసే వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం చేసేటువంటి దుర్గాంశతో కూడిన అమ్మవారికి కర్కరీదేవి అంటారు. ఆగ్నేయ దిశలో పెడతారు ఇవన్నీ, కోపంతో కూడినటువంటి ఎవరినైనా సంహారం చేసేస్తుంది. ఇక మధ్యలో మంచెడ్డలు ఏమి ఉండవు ఆమెకి. ఎవరైనా అనుకూలంగా శిరస్సు వస్తే మాత్రం అంతక్షేమం ఇస్తుంది ఆమె. అలాగే మరి వాస్తునారాయణమూర్తి
వాస్తునారాయణుడు
క్షేత్రపాలకుడు మహా మహావేదిక మధ్యలో దాని మీద సర్వతోభద్ర మండపం మీద 3,36,000 మంది దేవతలు, 108 కలశములు, దానిలో బంగారు ప్రతిమలు, దానిలో పంచపల్లవాలు, దానికి దర్భకూర్తెలు, దానికి పట్టు పీతాంబరూపమైనటువంటి కంచుకములు అంటే రేవికల గుడ్డలు, దానికి విశిష్టమైనటువంటి మహామంటప లక్షణాలు, దాని మీద ఆయా యంత్రముల యొక్క లక్షణాలతో కూడినటువంటి యొక్క మధ్య వృత్తుల మండలం ఆదిత్యాయ ఆగ్నేయాం చతురస్రకం సోమాయ దక్షిణే త్రికోణ మంగారకాయ ఈశాన్యాం బాణాకారం బుధాయ ఉత్తరే దీర్ఘచతురస్రం బృహస్పతి అని ఈ సౌజ్ఞ ప్రకారంగా ఏ ఏ మండలంలో మహామంటపంలో ఏ ఏ దిశల్లో ఏ ఏ దేవతలను ఏ ఏ మంత్రాలతో ఏ ఏ వస్తువులతో ఏ కారణంగా ఏ భావంతో సంప్రదాయ ప్రకారంగా ఆహ్వానం చేయాలో సవిధిగా సశాస్త్రీయంగా ఇలాగే ఆహ్వానం చేశారు మహానుభావులారా. చూడండి, ప్రతిరోజు కూడా మనం దర్శిస్తున్నాం మహామంటపాన్ని ఇక్కడ రజిత కలశ సమూహకంగా. అలాగా అంటే పవిత్ర హృదయంతో సద్భావనతో ఆహ్వానం చేశారు. యజ్ఞం ప్రారంభమైంది, ఒక రోజు అయిపోయింది. పాంచానిక దీక్ష అండి, 5 దీక్ష. యజ్ఞం ప్రారంభమైన సందర్భంలో ఆచార్యుడు బ్రహ్మ సదస్యుడు అంటే గాణాపత్యుడు సేవకుడు ఇలాగ 5 ఉంటారు. వీళ్ళకి బ్రహ్మ లేకపోతే ఉపబ్రహ్మ అని పేరు, ఉపద్రష్ట ద్రష్ట ఉపద్రష్ట అని సాంకేతికంగా మొత్తానికి 5 ద్వారా ఓ పరచారకుడు ఆచార్య బ్రహ్మలు కాక మధ్యలో 2 ఆచార్యుల వారు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటే బ్రహ్మగారు చేస్తూ ఉండాలి, లేదా బ్రహ్మగారు ఏదైనా ఒక సద్భావంతో మహావిద్వాంసుడై చెప్తూ ఉంటే ఆచార్యుల వారి పర్యవేక్షణలో సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇది ఒక సంప్రదాయం, సందర్భాన్ని బట్టి వాళ్ళ పాండిత్యం వాళ్ళ వయసును బట్టి కార్యనిర్వహణ జరుగుతుంది. ఇలాగే చేస్తున్న సందర్భంలో ఈ జమదగ్ని లోమశుడు అనబడేటువంటి వాళ్ళు ఆచార్య బ్రహ్మలుగా ఉన్నారు. ఇక్కడ యాజ్ఞవల్కడు ఉపద్రష్ట, ఈ పని చేయవచ్చా చేయకూడదా, ఈ దర్భ ఇక్కడ వేయచ్చా వేయకూడదా, ఇక్కడ నిల్చొని మంత్రం చెప్పొచ్చా చెప్పకూడదా, ఇలా పర్యవేక్షణ చేసేటువంటి వారు. ఇలాంటి వాళ్ళతో ఘనంగా కార్యక్రమం విరాజిల్లుతూ ఉన్న సందర్భంలో జరుగుతున్న సందర్భంలో 3 వచ్చింది ఈ యొక్క బ్రహ్మగారైనటువంటి యొక్క లోమశుడు అనబడేటువంటి వాళ్ళని ఈ జమదగ్ని అనేటువంటి వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వారు అన్నారు, అయ్యా ఇప్పుడు మీరు సామగానం చేయాలి. ఇక్కడ పుత్రకామేస్తి యాగ నియమ ప్రకారం యజ్ఞ నియమ ప్రకారంగా ప్రస్తుతం మీరు సామగానం చేయాలి. ఇక్కడ ఈ సామగానం రథంతర సామం అని రకరకాల పేర్లతో సామగానం పరమేశ్వరికి చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు శ్రీవారికి ఇంకా ఇష్టం. అంటే అదరణ వేదం ఇష్టం లేదని కాదు, ప్రియంగా వింటారు, చాలా బ్రహ్మాండంగా వింటారు. హైదరాబాద్లో శాస్త్ర చర్చల్లో చూశాను నేను సుమారు 27 క్రితం సామగానం, తర్వాత శాస్త్ర చర్చలు మొత్తానికి. అలాగా ఆ యొక్క సామగానం చేయాలి అనేటప్పటికీ ఆచార్యుల వారు ఏం చెప్తారో బ్రహ్మగారు ఆ మాట వినవలసిందే. ఆ ఇప్పుడు కాదులేండి, రేపు చేద్దాంలేండి, కాస్త ఇప్పుడు ఒంట్లో బాగాలేదండి, ఇట్లాంటి లౌకికమైన మాటలు పొరపాటును కూడా మనస్తావాచకరమైన దైవ కార్యాల్లో ఉండవు, ఉండకూడదు, ఉండలేదు. అయితే చేయాలి అంటే ఆయన ఆ ప్రకారంగా అక్కడ ఉండబడేటువంటి ఆ దర్భకూర్చలు కొన్ని రకాల వస్తువులు ఉంటాయి మనకు కత్తులలాగా మోడల్లో కనిపిస్తాయి, ఆ యజ్ఞ నియమ ప్రకారంగా అలాంటి యొక్క విశిష్టమైన దేవతాంశతో కూడినటువంటి పాత్ర పట్టుకొని తానెవరో తాను మర్చిపోయి శారీరక భ్రాంతులు లేకుండా వ్యక్తిగత భావన లేకుండా యజమాని యొక్క శ్రేయస్సు కోసం సామగానాన్ని ప్రారంభించారు. సామగానాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో మహా అప్రమత్తతగా వింటూ ఉన్నారు. వేదాధ్యయనం చేసేటప్పుడు ఆ చేస్తున్నటువంటి యొక్క వ్యక్తుల యొక్క మనోగతమైనటువంటి యొక్క నిష్ట ఏకాగ్ర చిత్తంతో కూడి స్పష్టంగా ఉండాలి. వాక్కు కానీ స్వరం కానీ ఉదాహరణాత్మకంగా ఉండకూడదు, ప్రత్యక్షంగా ఉండాలి. ఇది శాస్త్రం కనుక అలాంటి యొక్క సామగానం చేసినప్పుడు ఇమాం స్తోమాం అర్హతేజ తా వేదసే హోయ్, ఇలాగా సంప్రదాయంలో సామగానం చేస్తూ ఉంటే ఓ మూర్ఖుడా ఆపు అన్నాడు యజమాని గారు. మహానుభావులరా వినండి, మూర్ఖుడా ఆపో అన్నాడు యజమాని గారు. దేవదత్తుడనే బ్రాహ్మణుడు బ్రహ్మత్వం వహించినటువంటి ఆచార్యుల వారి సమక్షంలో ఈ పవిత్రమైన కారు మూర్ఖుడా ఆపు అన్నట్టు ఆపేశారు. ఒక్క నిమిషం ఏమంటారు పిండ్రాప్ సైలెన్స్, అంటే సూది పెడితే కూడా వినిపించే పరిస్థితి వచ్చింది. ఏమిటో కారణం తెలియలేదు, కిమిదం కిమిదం అనుకుంటున్నారు బ్రాహ్మణులు. రెప్పపాట అయిన తర్వాత ఏంటిది ఏమిటిది మూర్ఖుడా, ఏంటి మూర్ఖుడా అనొచ్చా, ఎవడిని మురుగుడు అనాలి, అసలు జరుగుతున్న కార్యక్రమం ఏంటి, కార్యక్రమ వైభవం ఏంటి, సంకల్పం ఏంటి. యజమాని గారు స్వయంగా అర్త్విజుని పండితుడిని పెట్టుకొని మురుగుడా ఆపు, కాస్త కుస్త ఈయనకి పరిచయం ఉంది, అందరికీ అనే విషయాలు సమగ్రంగా పండిత భవంత పరిచయం లేకపోవచ్చు, ఈయనకి అనుమానం వచ్చింది ఎందుకు ఆపమన్నారు అడిగారు అప్పుడు ఆచార్యులు వారు. అయ్యా మీరు ఎందుకు ఆపమన్నారు వారిని,
మురుగుడా అన్నారు. కారణం ఏంటి? రెండు విషయాలు అడిగారు. అంటే వారు తప్పు చదివారండి. సామగానం చదివే పద్ధతిలో వారు గానం చేయలేదు, స్వరం తప్పు వినిపించింది నాకు, కనుక ఆపు అన్నారు. నేను కష్టపడి నానా బాధలు పడి ఎంతో ప్రయత్నించి నా జీవితాన్ని అంకితం చేసి ఇట్లాంటి మాత్రమైన కార్యం చేస్తుంటే ఏమండి సామవేదం? మీరు ఈ రకంగా చదివితే నాకు సంతానం నష్టం కదా, సంతానం కలగకపోతే మీరు బాధ్యత? ఎంత శ్రమపడి నేను చేస్తున్నాను? ఏ మూర్ఖుణ ఆపు అంటే ఏమిటి? నా వ్రతం చెడిపోయిన తర్వాత నేను అనే అధికారం లేని యజమానిని. ఈ భావం ప్రకటించాడు. పక్కన భార్య కళ్ళముడి నీళ్ళు పెట్టుకుని ఆ ఆచార్యులు బ్రహ్మల వాళ్ళ పాదలు, అయ్యా అపరాధం జరిగింది మా తరఫున, మా ఇద్దరి తరఫున మీరు క్షమించండి. పెద్దలు మీరు, జ్ఞానులు, పండితులు, వారేదో తెలియక కోపంలో అన్నాడు అన్నారు. ఆయన పండితుడు కాదు, నాకు తెలుసు ఆయన సంగతి. సామాన్య జ్ఞానం కలిగినటువంటి వాడు, మీరు మహానుభావులు, మంత్రద్రష్టలు. అప్పుడు అంటున్నాడు ఈయన, ఓ యజమాని గారు, ఓ దేవదత్తుడా, మూర్ఖుడ ఆపు అనేటువంటి మాట నేను సుహృద్భావంతో గ్రహించాను. కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను, పుత్రకామేస్తి యాగం మీరు కామ్యార్థులై కోరిక మనసులో పెట్టుకొని సంతానం కలగాలని చేస్తున్నారు కదా, మూర్ఘుడ అని నన్ను అన్నారు గనక ఈ శరీరాన్ని మీకు మూర్ఘపుత్రుడు కలగటం ఖాయం. నా మంత్రబలం, నా మనోబలం, మంత్రములు, మంత్ర దేవతలు, మంత్రాధిష్టాన శక్తులు మా శరీరంలో ఇమిడిపోయి ఉన్నాయి. మీరు మంత్రద్రష్టలు కాదు, మంత్ర అనుగ్రహం పొందగిన వాళ్ళు, మంత్రద్రష్టలు మేము. మంత్ర ఆధీనములు మా ఆధీనంలో ఉన్నాయి గనక తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం చెప్పింది గనక నేను నిజంగా మంత్రానుష్ఠాన పరున్నాయి, మంత్రద్రష్టల యొక్క శక్తి నిజంగా నాలో ఉన్నది అంటానికి గుర్తింపు ఏమిటి అంటే మీకు సంతానం కొద్ది రోజుల్లో కలుగుతుంది, మూర్ఘపుత్రుడు పుడతాడు, మీకు ఉపయోగించడు, తథాస్తు అన్నారు. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు ఇప్పటిదాకా అక్కడ సభలో చూస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు అందరికి కూడా శిరస్సులు కిందికి దిగజారినాయి, ఒంటి వెంబడి చెమటలు పెట్టినాయి. ఇంటామె స్థితిలో ఇంటామె లేదు, ఎందుకంటే పొరపాటు అనేది బాధిస్తుంది. కనుక మహానుభావులారా ఒక చిన్న విషయం ఏమిటి అంటే పెద్దలు చెప్తారు, ఎలాంటి బాధనైనా అనుభవించవచ్చు కానీ మానసిక బాధకు ప్రాయశ్చిత్తం లేదంటారు. ఇప్పుడు ఏదో పొరపాటు పడు, సాపాటున ఇంద్రాయస్వ దగ్గర అగ్రయస్వ అంటే ఏదో ప్రాయశ్చిత్తం చెప్పవచ్చు పెద్దలు, కానీ మానసిక బాధకు ప్రాయశ్చిత్తం లేదు. అంటే ప్రాయశ్చిత్తం లేదంటే మానసిక బాధ రాకూడదు, మానసిక బాధ పెట్టకూడదు. అంతకంటే మించినటువంటి యొక్క బ్రహ్మహత్యాం వా ఏతే గ్రంథి, భ్రూణహత్యాం వా ఏతే గ్రంథి, వీరహత్యాం వా ఏతే గ్రంథి, ఏ బ్రాహ్మణ స్త్రిశువర్ణం పడంతి అనబడేటువంటి యొక్క వేద శృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్లాంటి భ్రూణహత్య, బ్రహ్మహత్య, వీరహత్య లాంటివి నశింపచేసేటువంటి శక్తి ఆ బ్రహ్మ జ్ఞానము యందు వేదవిహితమైనటువంటి యొక్క గురువుల అనుగ్రహము ద్వారా మనకు కర్మ మార్గంలో కాక అనుగ్రహ మార్గంలో ప్రాప్తం కావాల్సినవి కానీ ఇంకొక రకంగా మనం ఊహించలేము. బ్రహ్మహత్యాది పాపాలు పోవాలంటే దేవీభావంతంలో ఇంద్రుడు కూడా మహాకృతువులు చేశాడు, ప్రాయశ్చిత్తం చేసి పొరపాటు పడినందుకు ప్రాయశ్చిత్త రూపకంగా ఆ యజ్ఞాన్ని ఏదో పరిసమాప్త చేశారు. ప్రాయశ్చిత్త విధులు ఉంటాయండి, పొరపాటు పడిన సందర్భంలో ఏదైనా ప్రమాదాలు వాటిల్లితే, ఉదాహరణకి ప్రాయశ్చిత్త రూపకంగా ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేశారు. యజమాని గారి కోరిక మీద రెండు రెట్లు దక్షిణ అంటే ఇక సంతోషంగా దక్షిణ అనబడేది అక్కడ లేదు కనుక ఏదో మొత్తానికి వారికి ఆ దక్షిణ రుణం, దక్షిణాదేవి అని ఆ దక్షిణ ఎప్పుడు ఎప్పుడు ఏదైతే ఆ మంత్రభావం అంటామో అప్పుడు దక్షిణ ఇచ్చిన దానికి దక్షిణ అంటారండి. అయ్యా 10 రోజుల్లో కనిపిస్తారు కదా, 7 రోజుల్లో కనిపిస్తారు కదా అంటే ఇవ్వడం పుచ్చుకోవడం జరుగుతుంది. కానీ దీనికి దక్షిణ అని మాత్రం శాస్త్రీయంగా ఆ దేవీ భాగవతం ఒప్పుకోవటంలా, దక్షిణాదేవి పూజ, దక్షిణాదేవి స్తోత్రం అని అమ్మవారి పరంగా ఒక విశిష్టం ఉంది. అమంత్రాకం అదక్షిణాకం, దక్షిణాలోపం మంత్రలోపం జరగకూడదు అని. అయితే ఇలాంటి సందర్భంలో యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత కొద్ది రోజులు వచ్చేసింది, భార్య భర్త ముఖం, భర్త భార్య ముఖం చూసుకున్నప్పుడు అసలు ఏమంటారు రక్త ప్రసరణ లేదు. అందుకంటే కఠినంగా చెప్పకూడదు మనం, ఎందుకంటే చెప్పడానికి లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం. మానసిక ఆందోళన పడుతున్నారు ఇద్దరు, మాటలు లేవు. ఓ 2-3 గంటల దాకా తర్వాత ఏమండి ఎంత పని చేశారు, స్త్రీ కదా, ఇలాంటి యొక్క యోగం పడుతుందంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమం చేయకుండా ఉంది కదా. మహానుభావులైనటువంటి యొక్క పెద్ద ఋషి పంగవులు లాంటి వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చి మన కార్యక్రమంలో వాళ్ళని ఏమంటారు అర్త్విజులుగా, శ్రేయాభిలాషులుగా అనుగ్రహించేటువంటి మహాపండితులుగా వారిని ప్రార్థన చేసి అర్త్విగురణం ఇచ్చి దీక్షావస్త్రాలు ఇచ్చి ప్రార్థించి సమాహితమన సస్మహ ప్రసీదంత భవంతః ప్రసన్నాస్మహ, అయ్యా మేము చేసే కార్యక్రమంలో ఏదన్నా పరధ్యాస ఉన్నా పొరపాటు ఉన్నా మీరు మాత్రం పరధ్యాస లేకుండా వేరే ఆలోచన లేకుండా చేయగలరు కదా, చేస్తారు కదా, చేస్తామండి,
వేరే ఎక్కడ పరధ్యాసి పెట్టుకోరుగా, పెట్టుకోమండి, విధి ప్రకారంగా ఫలం మాకు ఇప్పిస్తారుగా, ఇప్పిస్తామండి. ఇట్లాంటి ప్రమాణాలు చేసినటువంటి యొక్క విశిష్టమైన మహానుభావులను పెద్దలు చెప్తారే, ఆమె జ్ఞానం తామంటుంది. ఎంత పని చేశారండి, బ్రాహ్మణుని నిందిస్తే, పండితులు నిందిస్తే అది పాతకం కాదు, మహాపాతకం కాదు, అది అనుభవంలోకి వచ్చి చాలా బాధపడతాం. అసలే మనం వంశక్షీణమైన దశలో ఉన్నాం, వంశక్షేమం కోసం మగవారై బ్రాహ్మణ జీవితంలో ఇలాంటి పని చేశారంటే ఇక నా గతి అంటే మన గతి ఏమిటో. ఆయన అంటాడు, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇట్లాంటి భావాలు కలిగినాయేమో నాకు. వ్యక్తిగతంగా ఆ బ్రాహ్మణుడి మీద నాకు విరోధం లేదు, కానీ ఆయన చేసినటువంటి యొక్క ఆ రథంతర సామ గానం అనబడేటువంటి దానిలో హాయ్ హోయ్ అన్నప్పుడు యా కొమ్మిస్తే ఈయ అచ్చులు అంటే అంటే కంఠవ్యములు, తాళవ్యములు, మూర్ధవ్యములు, దంతవ్యములు అని సంస్కృత భాషా శాస్త్రంలో వ్యాకరణంలో పళ్ళ ద్వారా పలికేవి, అంగిలి ద్వారా పలికేవి, నాలుక ద్వారా పలికేవి, ఏమంటే గొంతు ద్వారా పలికేవి, ముక్కు ద్వారా పలికేవి, ఇట్లాంటివి ఉంటాయని చెప్తారు. అంటే ఆయన భావన కథాభాగంలో కనుక ఇప్పుడు ఆయన అన్నటువంటి ఈ హోయ్ రాధామీవా అంటే ఏంటి, ఆ అన్నాడా, ఆ అన్నాడా, వా అన్నాడా, ఏమిటో నాకు తెలియలేదు. నా జీవితం నష్టమే, నాకు సంతానం కలిగిన భయంలోనే అన్నాను. ఆడవాళ్ళు కూడా సలహా చెప్తారు ఏమిటి ఈ అంటారు చూడండి, మిగతా పాఠం మనందరికీ తెలుసు. అలాగే అనేటప్పటికీ ఆమె ఆశ్చర్యపోయిందండి. మీకు అర్థం కావాల్సిన అవసరం ఏమండి, మంత్రానికి మంత్రబలం ఉంటుందిగా, శస్త్రానికి శస్త్రబలం ఉంటుందిగా, రాజుకు రాజధర్మం ఉంటుందిగా, స్త్రీకి పతివ్రతా ధర్మం ఉంటుందిగా, పండితుడికి జ్ఞానధర్మం ఉంటుందిగా, గురువులకి శాంతి దయ ఉంటుందిగా. మీరు కొత్తగా ఇట్లా ఆ సద్బ్రాహ్మణులని మహాపండితులని అగ్నిహోత్రుల సమక్షంలో ఇలా నిందించడం ఏం బాగలేదండి, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మనం ఏమైపోతామో, మన స్థితి ఏమవుతుందో నా భయంగా ఉందండి. ఆడవాళ్ళంతే మీరు భయపడతారు, మీరేం భయపడక్కర్లేదు, జరిగేదేదో జరుగుతుంది, అన్నిటికీ దేవుడే ఉన్నాడు, అక్కడ కూడా వేదాంతం చెప్పాడు ఈయన. ఏమండి, సరే ఋతువులు మారినాయి, కాలము మారింది, తారీఖులు మారినాయి, సంవత్సరం కూడా మారబోతున్నటువంటి సందర్భంలో కొత్తగా ఉగాది వచ్చిన తర్వాత అన్నట్లుగా కొద్ది రోజులకి ఈమె ఆ యొక్క యజ్ఞేశ్వరుడి కరుణాకటాక్షం చేత, బ్రాహ్మణ ఆశీర్వాదం చేత ఓ సంతానాన్ని పొందారు కాలగర్భంలో. ఈ పుట్టినటువంటి సంతానం పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా వింతగా ఉన్నాడు. సామాన్యంగా ఏంటి అంటే పుట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి పుట్టుక ఈ బాహ్య ప్రపంచంలోకి తల్లి శరీరం నుంచి విడబడ్డ తర్వాత ఏడుపుతో ప్రారంభమవుతుంది. అంతకుముందు తల్లి ఏడుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే, కాస్తో కుస్తో రకరకాల స్థాయిలో. ఆ తర్వాత ఈ పుట్టిన సంతానం కనుక రోదనం చేయ, రోదనం అంటే ఏడుపండి, ఆ ఏడుపు కనుక ఏడవకపోతే మన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు రకరకాల అనుమానాలు ప్రేరేపణ చేస్తారు, వాడిని గిల్లుతారు, గిచ్చుతారు, ఇంకేమిటి తొడపాసం, ఏమండి ప్రకాశం జిల్లాలు అంటారు, తొడపాసం, తొడపాసం అంటారండి, పాశాలు కాదు, బాగా వినాలి. అరే ఏదో చేస్తారు, మొత్తం గిల్లుతారు, గిస్తారు, ఇంకా మా పల్నాట్లో అయితే కొరుకుతారు కూడా, ఎందుకంటే ప్రేమ ఎక్కువ, మనవడు వీడి సరిగా బతకపోతే ఎట్లని. సరే మొత్తానికి వాడు వాడు ఏడుపు పోవాలన్నమాట. కనుకనే భగవత్పాదులు చెప్తారు, జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం తునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మ దుఃఖం, ఏడుపుతో కార్యక్రమం ప్రారంభం, ఏడుపుతో కార్యక్రమంలో జీవుడి యొక్క ఉనికి సమాప్తం, మధ్యలో ఇక్కడ మొట్టమొదటి ఏకవచనమే ఏడుపు, చివరిగ్గా ఏడుపే, మధ్యలో ఏడుపులు అంటే ద్వివచనం కాదు ఆధిక్య బహువచనం, రకరకాలుగా వస్తాయి ఏడుపులు. అంటే ఇట్లాంటి జీవితాన్ని గురించి ఓ జీవుడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నైనా అజాగ్రత్తగా ఉంటావా, జాగ్రత్తగా ఉంటేనే ఏడుపుతో ప్రారంభం, ఏడుపుతో సమాప్తం, మధ్యలో ఏడుపులు, అనుకున్న పని కాకపోతే ఏడుపు, కోపంతో ప్రారంభం, ఏడుపుతో సమాప్తం, ఊహించిన మాట వినకపోతే ఏడుపు, చివరికి వగైరాలు. అయితే ఇట్లాగా ఉండబడేటువంటి ఈ సందర్భంలో ఈ పిల్లవాడు మొత్తానికి ఈ లోకానికి సంబంధించినటువంటి మామూలుగా మన ఇళ్లలో కలిగే పిల్లవాడి లక్షణాలు లేవండి, అసలు కదలడు, మెదలడు, కళ్ళు ఇలా తెరిచినా కూడా వెంటనే మూసుకోవడం కాదు, తెరవబోయేటప్పుడు మూస్తున్నాడు, అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. సరే అనుకున్నారు, ఏదోలేమ్మా యజ్ఞం చేశారు, సంతానం కలిగింది, ఇక ఆ ఏమంటారు ఆ పిల్లవాడిని ఇచ్చినటువంటి దేవుడు ఆహారం ఇవ్వబోతాడా అన్నట్లు ఏదో సామెత ఉంది మొత్తానికి. అలాగా ఆ ధైర్యం చెప్పారు ఇంటి వాళ్ళకి, పిల్లవాడు పెరుగుతున్నాడు, మూడు రోజులు పోయినాయి, 11వ రోజు వచ్చింది, ఏదో పేరు పెడదాం అనుకున్నారు, ఇంటే ఉంటుంది, ఏమండి పుట్టుకు పుట్టుకు పుట్టాడు, శాపగ్రస్తుడు బ్రాహ్మణ శాపం ఊరికోదు, బ్రాహ్మణ వాక్యం జనార్దన, కనుక బ్రాహ్మణులు చెప్పిన మాట ప్రకారంగా మరి లక్షణాలు అయితే ఈ కుర్రవాడికి ఉపయోగించే లక్షణాలు లేవు, మనకు మీకు మాకు ఉపయోగించే లక్షణాలు లేవు, అయినా కూడా ఈ పిల్లవాడికి పిచ్చే పేరు పెడదామా ఏమండి, లేదా అసలు పేరెందుకు మూడో నెలలో పెడదాం అన్నట్టుగా మన వాళ్ళు ఇళ్ళలో సంతానస్తుంది ఆలోచన చేస్తారు. అలాగే ఆనాడు కూడా ఆలోచన చేశాను, అప్పటి నుంచి ఉంది ఈ అలవాటు చేసి ఉతజ్యుడు ఆ రోజుల్లో పెట్టారు, ఉతజ్యుడు పేరు ఏదో పెట్టారు తృప్తి కోసం. ఈ పిల్లవాడు పెరుగుతున్నాడు పెరుగుతున్నాడు. తల్లి అంటే ఏమిటో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలే, తండ్రి అంటే ఏమిటో ఎప్పటి వరకు ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చేంత వరకు ప్రత్యక్షంగా చూడలే. ధ్యాసంతా ఎక్కడో ఉంది, కళ్ళు ముసుకొని పోయి ఉంటాయి, కదలిక తక్కువ, పాలు తాగడం లేదు, వగైరాలు అవలక్షణాలు. ఇది ఇంత తల్లికి మానసిక బాధ ఏర్పడది. సంతానం లేనప్పుడు ఒకటే బాధ, కలిగిన తర్వాత ఈ మూర్ఖుడు లక్షణాలు ఉన్నాయి. పిల్లవాడికి నిజంగా మూర్ఘపుత్రుడేమో, పుత్రుడు కలిగాడంటే సంతోషం, కానీ మూర్ఘపుత్రుడు కలిగాడంటే దొంగపుత్రుడు కలిగాడంటే అసంతృప్తి కదా, బాధ కదా, ఆ బాధకి ఇంకా మందే ఉంటుంది. ఈ ఉద్దేశించిన కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అనుకున్నారు, 7వ సంవత్సరం దాటి 8వ సంవత్సరం వచ్చిన తర్వాత ధర్మం వెంబడిస్తుందిగా లోకులతో పాటు, గర్భాష్టమేశ బ్రాహ్మణము పునయిత, 8వ సంవత్సరంలో అబ్బాయికి ఒడుగు చేస్తే ఆ గాయత్రి మంత్రం చెవులో ఊతే ఆ గాయత్రీదేవి 9 కోట్ల మహామంత్రాలకి అధిష్టాన దేవి కనుక అందరినీ సంరక్షణ చేస్తుంది కనుక మహామంత్రం కనుక అమ్మవారి కారణం వల్ల మన అబ్బాయి మనకు బాగా ఉపయోగిస్తాడు, మహాపండితుడు అవుతాడు అనే ఉద్దేశంలో తొందరపడి 7వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత పెద్దలు పిలిచి అలాంటి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయించారు ఉపనయన విధి ప్రకారంగా. గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన తర్వాత కూడా ఈ అబ్బాయిలో ఏ రకమైన మార్పు లేదు, కూర్చున్న పడుకున్నట్లే పడుకున్నా, లేచినట్లే లేచినా, కూర్చున్నట్టే. ఇంతమైన ఉదాహరణ మనం చెప్పలేము, ముందుకెళ్ళిపోవాలి కనుక. ఏదో చేయబెట్టుకొని కూర్చుండే అలా కూర్చుంటాడు, ఇంతే ఉంటాడు, చెవులో ఊతే ఊదక ముందు ఎంత చెవులో మంత్రం అలాగే ఉంది. ఈ స్థితి గమనించినటువంటి తల్లి ఉపనయనం అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ పిల్లవాడిని కనిపెట్టుకోండి, మాతృహృదయం కడుపు తీపి అంటాం గనక, మరి ఆ పిల్లవాడిని యథాశక్తిగా సేవిస్తూ దేవతలు కొబ్బరికాయలు కొట్టారు, కులదేవత కొబ్బరికాయ కొట్టారు, వేప చెట్టు కొబ్బరికాయ కొట్టారు, పెద్దలంతా ప్రశ్న వేశారు, సరే మొత్తం జ్యోతిష్యం అడిగారు, చేతనైంది ఏదో ఆ కడుపు మీద తీపి చేత చేశారు, అనుభవానికి ఏదీ రాలేదు. ఇక చివరికి ఏమనుకున్నారంటే ఈ పిల్లవాడు మేము బ్రతికుండగా మాకు ఉపయోగించడు, వారికి కానీ నాకు కానీ, అంటే ఆయనకు కానీ నాకు కానీ, కనుక పచ్చగా 10 రూపాయలు ఇచ్చి ఈ పిల్లవాడిని ఇక్కడ దేశ బహిష్కరణ చేస్తే ముందు మేం బ్రతుకుతాం, ఊరికే తీసుకెళ్ళి మా అబ్బాయిని తీసుకెళ్ళాయా మీరు పెంచుకోండి అంటే మరి మీరు పెంచుకుంటాం కారణం, మీరు పెంచుకునే కారణం ఏంటని వెంటనే అడుగుతారుగా, మీ అబ్బాయిని ఇస్తున్నాడు ఏమంటే ఊరికి ఇస్తున్నారా, మీ వాడు మూగివాడా అని అడుగుతారుగా. ఈ ఉద్దేశం చేత సరే మొత్తానికి కాలగర్భంలో ఏదో ప్రతిఫలం ఆస్వాదించి ఎవరికో ఇచ్చి దేశ బహిష్కరణ చేయించారు ఈ పిల్లవాడిని. ఆ ప్రాంతం నుంచి నదులు దాటి పర్వతాలు దాటి ఎక్కడో తీసుకెళ్లి అర్ధరాత్రి వేళ అరణ్యాల్లో ప్రవేశపెట్టారు. అయితే అరణ్యాల్లో ప్రవేశపెట్టేటప్పటికి ఆ అరణ్యాల్లో ప్రవేశపెట్టిన సమయానికి ఈ పిల్లవాడు నడిచి నడిచి వెళ్ళి అలసిపోయి సొలసిపోయి నులవలేక కూర్చోలేక పట్టుకున్నా కూడా ఊగుతున్నట్లుగా ఉండి ఆహార సౌక్ష్యం విహార సౌక్ష్యం సహజమైన గాయత్రి మంత్రానుష్ఠాన సౌక్ష్యం లేని కారణం వల్ల స్నాన సంధ్యావందనాది ఉపాసన సక్రమంగా చేయని కారణం వల్ల ఆ యొక్క ఏమంటారు అమాయకత్వంలో తోచని విషయంలో తోచని కారణంగా మొత్తానికి సొలసిపోయి అలాగ పైచ బ్రహ్మచర్యవాడు పడిపోయినట్లు పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు, దేవి భాగవతంలో చెప్పిన పెద్దలు చెప్పిన సూత్రుల వారు చెప్తున్న అభిప్రాయం ప్రకారంగా ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో వెనక భాగంలో పడిపోయాడు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఒక పవిత్రమైన ఆశ్రమం, అక్కడ పడిపోయాడు. పడిపోయినటువంటి కొద్ది క్షణాలకి శబ్దం అయ్యేటప్పటికి కాస్త రాత్రివేళ పొద్దుపోయిందేమో తీసుకుని వదిలిపెట్టినటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 రూపాయల మీద ప్రేమతో వదిలిపెట్టారు, వెళ్ళిపోయారు. ఆ పడిన సందర్భంలో ఢామ్మన శబ్దం వచ్చేటప్పటికి శిష్యులంతా పరిగెత్తుకు వచ్చారు. శిష్యులు ఉంటారు కదండి మహర్షి దగ్గర సేవ చేసి శిష్యులంతా పరిగెత్తుకు వచ్చారు. చూసి ఏంటి కిమిదం కిమిదం, ఏంటిది ఏమిటిది, ఎవరు ఏం జరిగింది ఏం జరిగింది, మొత్తానికి కొత్త అవతారం. చూస్తే వింతగా ఉంది రూపం, చిటికలు వేశారు, చప్పట్లు కొట్టారు, సౌజ్ఞలు చేశారు, పెద్దగా కేకలు పెట్టారు, ఏమీ లేదు, స్థాణువు ఎండిపోయిన చెట్టులాగా ఓ రాయి తీరుగా. గురువు గారికి చెప్పారు వెంటనే, అయ్యా గురువు గారు ఎవరో ఓ కుమారుడు వచ్చాడు చాలా అలసిపోయినాడు, లక్షణాలు చూస్తే బ్రహ్మవర్చస్సు కనిపిస్తుంది కానీ మనిషిలో కదలిక లేదు, ప్రవర్తన లేదు, ఆకర్షణ లేదు, సరే ఆనందం అయితే లేదు, చప్పట్లు కొట్టినా లేదు, పీల్చినా లేదు, ఇక చెప్పలేదు కానీ గిల్లా లేదు గిచ్చినా లేదు. ఓహో ఇవాళ ఏంటి తిరిగి నైనా చతుర్దశి వెళ్ళగా అమావాస్య, రేపు పాడ్యమి, రేపు మంగళప్రదమైనటువంటి ఇక మంగళవారం, ఇవాళ హిందువారం కనుక ప్రదోషకాలం వెళ్ళిపోయింది కనుక సరే రేపు ఉదయం చూద్దాం పిల్లవాడు ఎలాంటి వాడైనా అది అభ్యాగత స్వయం విష్ణు అతిథిని మర్యాద చేయాలి కనుక ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసి కాస్త పాదసేవ చేసి కాస్త ఆహారం లోపలికి పంపించి కాస్త అలసిపోయి పడిపోయినాడేమంటున్నారు కాస్త వింజామరలు పెట్టినట్టుగా విసనకలు పెట్టి విసరండి అయ్యా అంటే విసనకలతో విసరండి ఆయన అభ్యాగతి అవిటివాళ్ళకి కనిపిస్తున్నాడు అనారోగ్యవంతులా కనిపిస్తున్నాడు బహుశా ఏ తల్లిదండ్రికి అన్నారో కారణం ఏంటో రేపు తెలుసుకుందాం అన్నారు ఆ రాత్రి గడిచిపోయింది సరే వాళ్ళు చేతనైనటువంటి సాంఘికపరమైనటువంటి ఒక సద్భావంతో ఆశ్రమం సంప్రదాయ ప్రకారంగా సేవ చేశారు ఏ పిల్లవాళ్ళ కదలక లేదు కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక అడవి పంది ఒకటి భయభ్రాంతులతో పరిగెత్తిన వస్తోందండి అడవి పంది ఖడ్గ మృగాలలో అడవి పంది అంటే అందరికీ తెలుస్తుంది సభలో ఆ అడవి పందికి ఓ రెండు దెబ్బలు కొట్టాడు ఆ బోయవాడు అంటాడు ఇక్కడ పురాణ పరిభాషలో కిరాతకుడు అంటారు అంటే చేయకూడని హీనమైన పని చేస్తూ జీవనం చేసేవాడు కిరాతకుడు అంటారు ఇక్కడ బోయేవాడు అంటాం మనకు కొంచెం తేలిగ్గా అర్థం కావడం కోసం అలాగా ఆయన ఒక రెండు దెబ్బలు కొట్టాడు ఆ దెబ్బలకు భయపడి రక్తం స్రవిస్తుంటే కూడా రక్త ధారలు పడుతుంటే కూడా బ్రతుకు జీవుడు అన్నట్టుగా శబ్దం లేకుండా అది చెంగురు చెంగున పరిగెత్తుకుని వెళ్ళిపోతుండగా ఈ యొక్క ఈ కుమారుడు చూశాడు కూతచ్చుడు చూసినటువంటి వాడే ఆ భయం వల్ల కొంచెం ఇందాకడికంటే కాస్త మామూలు స్థితి వచ్చిందేమో ఏ అన్నాడు భయంలో ఇప్పుడు నిద్రపోతు కేకలు పెడతారు చూడండి చాలామంది నిద్రపోతులు కేకలు పెడతారు చాలామంది ఆ కేకలు రకరకాలుగా ఉంటాయి ఎవరో కాదు ఇంటి ఆయన కూడా పెడుతుంది ఇంటి ఆయన కూడా పెడతారు వీళ్ళిద్దరిని చూసి పిల్లలు పెద్దగా కేకలు పెడతారు ఇలా జరుగుతుంటాయి ఏమిటాయి అంటే లేదు మీరు ఆశ్చర్యపోతారు పేర్లు చెప్పకూడదు కానీ ఓ మహానుభావుడు శ్రీవారి శిష్యులే అంత విన నేను చెప్పను ఇద్దరం వెళ్ళాం శృంగేరి వెళ్ళాం బ్రహ్మాండంగా రాక్షసులు అరిచినట్టు అరిచాడు ఆయన శ్రేయాభిలాషి శృంగేరిలో జరిగిన సంగతి ఉద్దేశం ఏంటి ఇలాంటి మాటలు చెప్పకూడదు నేను లేచి అయ్యా మహానుభావ ఏమిటి కేకలు అంటేనో లేదండి చిన్నతనం నుంచి నాకు ఆ కేకలు పెడతగా నిద్రలేదు అన్నాడు సరే మొత్తానికి రోజు కేకలు పెడతానండి గురువు గారు ఇది కొత్త విషయం మీరేమో వినలేదేమో అంటే ఏమిటి ఆ కేక ఆ దీర్ఘంలో అది ఏడిపో కేక ఏమిటి అర్థం కాదు ఏంటి అంటే ఎప్పుడో మరి ఆ శరీరంలో ఎట్లా భయం ఏర్పడదో కారణం మనం చెప్పడం ఆయనే చెప్పలేకపోతున్నారు ఆ కేక పెడితే గానీ నిద్రపడతాడు ఆయనకి అట్లా చెప్తే నేను ఇంకొక చోట ఉండేవాళ్ళం సరే వేరే సంగతి అనుకోండి ఇలాగా ఈ కేక పెట్టినటువంటి భయంలో కేక పెట్టిన సందర్భంలో పంది కాస్త వెళ్ళిపోయింది ఓ రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత అలసిపోయి ఉన్నాడు భయవాడు వచ్చాడు చూస్తే బ్రాహ్మణ లక్షణాలు కనిపిస్తున్నాయి సగం గుడ్డ లేదు శరీరం మీద సామాన్యంగా గుడ్డ ఉండి లేనట్టుగా ఉంది తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళలాగా ఉన్నారు చూస్తే మరి మహానుభావుల్లా కనిపిస్తున్నాడు అయ్యా స్వామి నమస్కారం చేస్తున్నాను ఈ పంది వెళ్ళిందిగా కాస్త ఎక్కడికి వెళ్ళిందో చెప్తారా అన్నాడు సమాధానం లేదు స్వామి తమరినేనండి శాంతి సత్యము దయాక్షమ కలిగినటువంటి పెద్దలు మీరు చెప్పకపోతే నా పెళ్ళాం బిడ్డలు ఈనాడు ఉపవాసం చేస్తారు ప్రతిరోజు కూడా పశువులను చంపి మాంసం తీసుకుని వెళ్ళి 11 గంటలకే నేను మా ఆవిడకిస్తే దాన్ని పక్వం చేసిన సందర్భంలో ఏదో కాస్త ఆహారం స్వీకరించే అలవాటు మాది బోయేవాడు అంటారు నన్ను క్షమించాలి మీరు కనుక మీరు నాకు ఉపాయం చెప్పకపోతే నేను బ్రతకలేను ఉపాయం చెప్తే మీకు అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది మహానుభావ చెప్పండి ఆ పంది వచ్చింది ఎట్టుపోయింది అన్నాడు ఈయనకి ఆలోచన వచ్చింది మాటలు లేవు కానీ ఆలోచన వచ్చిందండి ఆలోచన వచ్చి ఈయన 2 సార్లు చెప్పకుండా అంటున్నాడు పంది ఎట్టుపోయిందో నేను చెప్తే ఇప్పుడు ఆ పందిని ఇతను చంపుతాడు మనం చోట ఉందని ఆ చెప్పినటువంటి కారణం వల్ల నాకు కలవు కర్తాచలిప్యతే ఆ పాపం నాకు వస్తుంది చెప్పకపోతే పెళ్ళాంబిడ్డల ఉపవాసం అంటున్నాడు పెళ్ళాంబిడ్డల ఉపవాసం చేస్తే ఇవాళ చేస్తారు కానీ ఈ మాట చెప్తే నేను దానికి కారకుండా అవుతాను కనుక ఏ జన్మలో దుష్కర్మ చేశానో తల్లిదండ్రికి సంబంధం లేకుండా దిక్కులేని వాడికి మళ్ళీ బ్రాహ్మణ జన్మెత్తి స్నానం లేక సంధ్య లేక పూజ లేక లోకుల్లాగా లేకుండా ఇట్లాంటి దురవస్థలో ఉన్నాను కనుక ఇప్పుడు నేను ఉన్న విషయం ఇతనితో చెప్పడం కంటే ప్రకృతి మాత ఈ శరీరం ఇచ్చినటువంటి మనోబుద్ధులు అంటే ఈ శరీరంలో శక్తి ఇచ్చినటువంటి ప్రకృతి మాత ఆ భగవంతుడు అంటే ఆ మూలదేవుడు జన్మిచ్చిన వాడు ఆయన ఏం చెప్తాడో అదే నేను చెప్తానన్నాడు యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సాధ పశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థి కిం పృచ్ఛసి పునఃపునః అయ్యా ఏం చెప్పమంటావయ్యా కళ్ళు చూస్తాయి వినవు చెవులు వింటాయి చూడవు అంటే ఇది దేవి భాగవతంలో ఇప్పుడు మనం సభలో ఉన్న వాళ్ళందరూ వినే ఉపదేశం అండి అలా కాదు కళ్ళు చూడటం అనేది కళ్ళకి స్వభావం చెవులు వినడం అనేది చెవులకు స్వభావం ఇది ఉపదేశంగా కాదు ఈ రెండు ఏం చేసినాయో నేను చెప్తే ఆ కారణం వల్ల నేను ఆ పందిని హింసించిన వాడిని అవుతాను బ్రాహ్మణ జన్మెత్తి హింసించకూడదుగా కాగా ఈ కారణంగా ఇప్పుడు ఏం చెప్పమంటావు మరి మరీ మరీ అడుగుతున్నావు, కిం పృచ్చసి పునఃపునః, మరీ మరీ అడుగుతున్నావు అయ్యా మీరు చెప్పబోతే పెళ్ళమిడలో పోసం అట్లా ఇంట్లో ఏం చెప్పమంటావు అన్నాడు. ఈయన అనుకున్నాడు చూసేటువంటి కళ్ళు చూస్తాయని చెప్పాడు ఈయన, మరి కళ్ళు చూసి ఊరుకోలేదు కదా, నా కళ్ళు చూసి ఆ పందిని ఈరోజు వేటాడి చంపి నరికి తీసుకెళ్లి ఆహారం తింటున్నాం కదా, వ్యతిరేకమైన పనేగా ఇది. చెవులు వింటాయన్నాడు. చెవులు ఎలాంటి మాటలు వినాలి? మంచి మాటలు వినాలి. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో చెప్పినటువంటి మాటను వినట్టయితే తద్వారా నేను దాన్ని చంపినటువంటి యొక్క యోగం నాకు కలుగుతుంది కనుక చిచి ఈ యొక్క వృత్తి మంచిది కాదు. బ్రాహ్మణుడు చూడండి ఎలా ఉన్నాడు, బెత్తడు వెడలపు గుడ్డ రెండు జానల గుడ్డతో జీవిస్తున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. అయ్యా మీరు చెప్పాలంటే ఎంత సమాధానం చెప్పాడు. కనుక రోజు ఈ యొక్క జీవులను చంపి తీసుకెళ్లి నేనే ఆహార తృప్తిని పొంది నా పేడామిడలు పోషించడం కంటే ఈ వృత్తి మానేసి గంగలో స్నానం చేసి చెట్టు కింద కూర్చుని ముక్కు ముసుకుంటా. ఇక ఆ జన్మ ఇచ్చిన దేవుడు ఏమవుతున్నాడో, నీరు పోసినవాడు నారు పోసినవాడు నీరు పోస్తాడంటారు చూడండి, ఏం చేస్తాడో చేస్తాడు అనే ఒక విరాగాన్ని పొందాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, కథాభాగంలో జ్ఞానులు పెద్దలు సాధువులు సత్పురుషులు జగద్గురువులు మహానుభావులు పండితులు ఇలాంటి వారి పతివ్రతలు ఇలాంటి వారి యొక్క దర్శనం వల్ల మనకు విశిష్టమైనటువంటి యొక్క జ్ఞానం అనుభవానికి కలుగుతుంది పరోక్షంగా రెండవ వైపు నుంచి. ఈయన ఈ వృత్తిని మానేశాడు. ఈ సందర్భంలో సరే వెళ్ళిపోయినాడు, వృత్తిని మానేశాడు. సరే ఏదో భగవంతుని భారం పెట్టాడు, కాలక్షేపం అతనికి వృత్తాంతం అంతవరకే చెప్పారు. ఇక మరణాడు ఉదయం అయిపోయిన తర్వాత ఆ భరద్వాజ మహర్షి గారు లాంటి మహర్షి గారు వచ్చారు, చూశారు. చూస్తే నమస్కారం చేయడానికి చేతులు కూడా వణుకుతున్నాయి, లేవటలేదు ఇలాగా. సరే మొత్తానికి స్థితి గమనించాడు. దివ్యజ్ఞానులు కనుక వాళ్ళు ఆ చేతిలో నీళ్లు పోసుకుని ఇలా చల్లారు. అదిగో మన ప్రసాద్ గారు నేను చెప్తున్నా చూడండి, ఆ మాటలే రాత్రి జ్ఞాపకానికి వస్తున్నాయి. నీళ్లు చల్లారు ఆ మాంసాహారం మీద వారు చల్లారని ఏదో వృత్తాంతం చెప్పారు నేను ఒక అనుభవం ఏమండి. కనుక ఆ నీళ్లు చల్లేటప్పటికీ ఇతను ఒక చైతన్యం కాస్త లేచి కూర్చున్నాడు అనమాట. బాగా 10 గ్లాసులు పానకం 10 గ్లాసులు పాలో 10 రకాల అరటిపండులో తినవాడి కాస్త ఓపిక వస్తే ఆరోగ్యం ఎట్లా ఉంటుంది. ఆ సందర్భంలో గ్రహించాడు ఎవరు ఉంటాడు ఇతను, ఈ యొక్క దీన్ని ఏమంటారు పర్ణకుటీరాన్ని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి యొక్క ప్రత్యేక పురుషుడా లేక సామాన్యమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వాడు అనాథ ఇచ్చాడా అని 2 నిమిషాలు కదా, 1 నిమిషంలో వాడికి దివ్య జ్ఞానంతో తెలిసిపోయింది. మూర్ఖపుత్రుడు బ్రాహ్మణ శాపం పొందాడు, తండ్రి గారి కారణం విశేషం తెలిసింది. సరే మొత్తానికి నాయన తీసుకురా అక్కడికి, ఎక్కడికి, ఆ పర్ణశాల ముందరికి గాయత్రి అమ్మవారి పీఠం దగ్గర యజ్ఞశాల దగ్గర తీసుకురమ్మన్నారు. తీసుకురావడంతో ఆ యజ్ఞభస్మం పెట్టారు. యజ్ఞభస్మం ఉంటుంది కదా, నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు యజ్ఞభస్మం. సర్వరోగాలు పోతాయండి, సమస్త దరిద్రాలు పోతాయి, దరిద్రం భయపడుతుంది. ఆ యజ్ఞభస్మం స్వీకరించి మనం కనుక ధరిస్తే పెద్దల అనుగ్రహం వల్ల దానిలో అనుమానం లేదు. కనుక అలాంటి యొక్క భస్మం పెట్టి ఆ నీళ్లు చల్లి ఆ గాయత్రీదేవికి సవినయ సాష్టాంగ నమస్కారాలు చేయించారు ఆయన చేత. మొత్తానికి ఆయన అంటాడు ఇందాక ఏం కేక పెట్టాడు ఈ పిల్లవాడు, అన్నాడు కదా, సరే దానికి ఇంకో 0 కలుపుదాం అన్నాడు. అంటే శిష్యులతో చెప్తున్నాడు నాయనా ఇతను కర్మ మార్గి జ్ఞాన మార్గుడు కాబోతున్నాడు, కానీ అయ్యే అనేటువంటి మాట ఏదైతుందానికి అక్షరం కలిపితే ఏమందండి, అనేదానికి అక్షరం కలిపితే ఐం 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 మరా 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 అంటే మరామరాతో ప్రారంభమైంది కానీ రామరామే అర్థమవుతుంది, మరణం జ్ఞాపకం వస్తాయి మనకి. కాదండి ఇప్పుడు మరా 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 అంటే రామరామ వినిపిస్తుంది కానీ మరా 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 మర మరల జ్ఞాపకం వస్తాయి, రాముడు జ్ఞాపకం వస్తాడు రావాలి కదా. అలాగే అని పెద్దవాళ్ళు వీస్తున్న సందర్భంలో ఆ పక్కన 0 కలిపి ఐం బీజము అనబడేటువంటి అక్షరాన్ని ఆయనకి చెవిలో ఉపదేశం చేసిన కారణం వల్ల మొత్తానికి ఆ బీజాక్షర మంత్రాన్ని చదువుకుంటూ ఆ నదిలో స్నానం చేస్తూ అందరూ అక్కడ విభీధి పెట్టుకొని అలాగా తిరుగుతూ ఉంటే మహర్షులు యొక్క పిల్లవాడేమో అని చెప్పి అందరూ కూడా దయదలిచి పోతూ రొట్టె ముక్క పండ్లు ఏదో ఇస్తుంటే ఆ వేసినట్లే ఉన్నాయని తింటలేదండి. ఆవుల దగ్గరకి తీసుకెళ్లారు, ఆవులకు నమస్కారం చేయించారు, గోవులు ప్రదక్షిణం చేయించారు, గోమూత్రం చల్లారు, పంచగవ్యం ఇచ్చారు. సరే ఇలాంటివన్నీ చేసిన సందర్భంలో క్రమక్రమంగా కొద్ది రోజులు అయిన తర్వాత ఈయనకు ఒక రకమైన స్థితి వచ్చింది. శరీరంలో ఓపిక వచ్చి మహానుభావుడై గురువు గారికి నమస్కారం చేసి ప్రత్యక్షంగా మౌనం ధరించి ఎక్కడికో వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి యొక్క లక్ష్మీనారాయణ స్వరూపమైన వటవృక్షం, అంటే మామూలుగా ఈ రావి చెట్టు, వటవృక్షం అంటే మామూలుగా మర్రి చెట్టు, రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి సందర్భంలో లక్ష్మీనారాయణ సముదాయం ఉంటుంది కనుక దుఃఖ శోకాలు నశింపజేసే శక్తి చాలా త్వరగా ఉంటుంది కనుక ఆ ప్రాంతం లాంటి ఒక అరణ్యంలో ఒక నదీ తీరంలో ఒక స్థలం ఎన్నుకొని కూర్చుని బ్రహ్మాండంగా యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనబడేటువంటి యొక్క అష్టాంగ యోగాలు అవి, అష్టాంగ యోగాలు లాంటివి స్వతసిద్ధంగా ప్రకృతి పరంగా జగన్మాత అనుగ్రహించిన కారణం వల్ల గురువుల ప్రోత్సాహంతో గురువుల ఆశీర్వచనంతో ఇట్లాంటి స్థితిని పొంది బ్రహ్మాండంగా తపస్సు చేసుకుంటూ ఘనమైనటువంటి స్థితిని పొంది స్థూల శరీరాన్ని మర్చిపోయి సూక్ష్మ శరీరాన్ని ఊహించి కారణ శరీరంతో కూడి మహాకారణ శరీర రూపమైనటువంటి యొక్క స్థితిలో ఆయన ఉచిష్టమైనటువంటి తపస్సు చేసుకుంటున్నారు. తస్య ప్రకృతి లీనస్య యపరస్వ మహేశ్వర అనే స్థితిని పొందారు. ఇలాంటి యొక్క స్థితితో కూడినటువంటి కార్యక్రమాన్ని కథాభాగం శేషం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులు ప్రసాదరావు గారు 8:45 పురాణం మంగళాంతంగా పూర్తి చేస్తే ఏదో వారికి ముఖ్య విషయం మాట్లాడాలని యాజులు గారు చెప్పారు. ఒక అరగంట సుమారు వరకు రేపు మనందరికీ మరి పరమ పూజ్యుడు స్వామి అందరినీ కూడా రకరకాలతో కూడినటువంటి యొక్క ఆనందాలు భయాలు పెట్టేటువంటి స్వామి శరీశ్వరుడు విషయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ శేషించిన కథాభాగాన్ని రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామని అందరూ అనుగ్రహించవలసిందిగా ఆప్యాయతో యథాస్థితి వాక్ సేవను శ్రీవారి యొక్క జగద్గురులు శృంగేరి స్వామి వారి యొక్క ఆశీర్వచన మహిమ చేత యథాశక్తిగా ఆ శారదమ్మ వారి దివ్యచరణాలకి సభాముఖంగా అందరి తరఫు నుంచి అర్పిస్తూ శుభాంతంగా పురాణ ప్రవచనానికి స్వస్తి. శ్రీమద్రమారమణ గోవింద్ పార్వతీపతయే నమ హర హర మహాదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్. కాలే వృషిత పద్యంగ పృథివీ సస్యాని దేశో యంక్షోభరేతో బ్రాహ్మణ సుదృర్భయాః అపుత్రాః పుత్రిణః సంత పుత్రిణః సంత పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధి ఆత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం వరస్మై మాహేశ్వరీయేతి సమర్పయోమి. శ్రీమద్రమారమణ గోవింద హరి.